ஆக்சிஜன் வேற. நீக்க சொல்றாங்க எதிர்கள் நம்மளுடைய சோட்டால பிரிஞ்சு மாற்றணும். ఆచార్య స్వామి గారు ఏం చెబుతున్నారంటే ఉన్న వస్తువు ఒకటి దాన్ని ధర్మం అంటున్నారు. పదార్థం ఉంటే పిండి ఉంటే బంగారం ఉంటే అదని వస్తువులుగా చేయించుకోవచ్చు, మట్టి ఉంటే అతని కుండగా మార్చుకోవచ్చు. మీకు కుండ చూసినా మట్టి కనపడాలి, వస్తువును చూసినా బంగారం కనపడాలి. మట్టి లేని ప్రాంతం కుండలో మట్టి లేని ప్రాంతం ఉండదు, అదే వస్తువులు బంగారం లేని ప్రాంతం కూడా ఉండదు. ఉన్నది బ్రహ్మమే, ఉన్నది ఒకటి, అది ఏకంగా ఉంది, అది నిత్యంగా ఉంటుంది, అది ద్వితీయం లేకుండా ఉంటుంది. అది ఏకము, నిత్యము, అద్వితీయం, ఇది బ్రహ్మము. శాంతమైనది ఆ బ్రహ్మమునిటువంటి శాంతమైనది, నిదానమైనది, అది స్వయం ప్రకాశమైనది. ఇతర వస్తువులని దాని ప్రకాశానికి ఇతర వస్తువులని ఆధారపడింది అక్కడ. ఆ ధర్మము తప్పించి మిగతాదంతా జడమే, బుద్ధి ఇంద్రియాలు ప్రపంచం అంతా జడమే. ఉన్నది ఒకటి మాత్రమే, ఉన్నది ఒకటి మాత్రమే. ఒకడో నేను మాయమనుగించి వచ్చేవారు ఎవరు? ఇది జారం అరుణాంచర లక్ష్మణ మాల్లో భగవాన్ ఏమన్నారంటే ఉన్నది ఒకటి మాత్రమే. మరి నీవు వచ్చావు, నేను వచ్చాను, ఈ లోకం వచ్చింది, దేవతలు వచ్చారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఉన్నది ఒకటే. ఒకడో నిన్ను మాయమని గురించి వచ్చేవారు ఎవరు? ఇది నీ జాగ్రత్త మరణించడం. ఈ సృష్టి అంతా మరి ఉన్నది ఒకటే. ఆ ఉన్న ఒకటి ఉన్నది ఒకటిగా మరి ఉన్నది ఒకటి ఒకటిగానే కనిపించాలి కదా నాకు. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా నీ జాగ్రత్త, ఇదంతా నీ మాయ అన్నారు అక్షర మరణంలో బ్రహ్మస్వామి గారు. దానికి ఆచార్యులు వారు ఏమంటున్నారంటే ఎండమావులు ఉంటాయి, ఎండమావుల్లో నీళ్ళు ఉండవు, కానీ ఎండమావుల్లో నీకు నీళ్లు కనిపిస్తున్నా. ఎండమావుల్లో నీళ్లు లేకపోయినా అక్కడ నీళ్లు ఉన్నట్టు నీ మనస్సుకు కనిపిస్తున్నాయి. అలాగే ముచ్చటి చెప్పు ఉంది, ముచ్చటి చెప్పులో వెండి లేకపోయినా అందులో వెండిగా ఉన్నట్టు మనకి వెండిగా, ముచ్చటి చెప్పు మనకి వెండిగా కనిపిస్తుంది. ఎవరికి కనిపిస్తుంది? నీ మనస్సుకు కనిపిస్తాను. అదేవిధంగా ఉన్నది ఉంటే అది బ్రహ్మమే, కానీ ఆ బ్రహ్మములు నీకేం కనిపిస్తుంది? బ్రహ్మము నీకు ఎలా కనిపిస్తుంది? ప్రపంచముగా కనిపిస్తుంది. ఎండమావులు నీళ్లు నీళ్ళున్నట్టు నీ మనస్సుకు కనిపిస్తున్నాయి. అలాగే బ్రహ్మములో ప్రపంచం లేదు, కానీ ప్రపంచం ఉన్నట్టు నీకు నీ మనస్సుకు కనిపిస్తుంది. నిజంగా లేదు, నీ మనస్సుకి ఇది కనిపిస్తుంది. మనస్సు ఉన్నప్పుడు కనిపిస్తుంది, మనస్సు లేకపోయినప్పుడు నీకేమో ఇదే ఉన్నావు, నువ్వేం కనిపించండి. అంటే ఉన్నది ఒకటే అయితే నీవు నేను అనే భేదబుద్ధి కనుక మనస్సు యొక్క కలుపుతుంది. అంటే మరణం జన్మించటం మరణించటం కనుక మనస్సు యొక్క కలుపు నువ్వేమి తలంపు. మరణించటం అనేది ఒక తలంపు, జన్మించటం అనేది ఒక తలంపు, కనుక మనస్సు యొక్క కలుపుతుంది. బ్రహ్మముడు మాయ లేదు, బ్రహ్మముడు సృష్టి లేదు, కానీ మాయ ఉన్నట్టు సృష్టి ఉన్నట్టు నీ మనస్సుకు కనిపిస్తాను. అది మనస్సు కనుక నశిస్తే మనస్సు కల్పించినవి కూడా నశిస్తాయి. మనస్సు కల్పించినవి నశించి అది ఉన్న వస్తువు నీకు ఉన్నట్లుగా నీకు వ్యక్తమవుతుంది. వాస్తవంలో ఇదేమనేది నీ మరణం కూడా కల్పించినవి, నీ జన్మ కూడా ఆ కల్పించినవి. కానీ ఉన్నది మట్టికి ఉన్నది ఉంటే ఉన్నది ఒకటే వస్తువు, అది బ్రహ్మము. అది ఉన్నది ఉన్నట్టుగా నీకు కనిపి ఎంతకాలమైతే కనిపించదు అంతకాలమే సంసారం అనే రోగం నేను వెంటాడుతూ ఉంటుంది. ఈ సంసారం అనేది దీర్ఘ రోగం, ఇది పెద్ద రోగం. ఈ శరీరంలో శరీరాన్ని శ్మశానంలో దహనం చేసినప్పుడు సంసారం అనే రోగం కాదు. ఈ శరీరంలో ఇన్ని రోగాలనే శ్మశానంలో కాలిపోతాయి, కానీ ఈ సంసారం అనే రోగం అనేది శ్మశానంలో కాదు. ఎంతకాలమైతే నీకు భేద బుద్ధి ఉందో ఎంతకాలమైతే నీకు వీరు బుద్ధి ఉందో, ఎంతకాలమైతే నీకు అజ్ఞానం ఉందో అవిద్య ఉందో, ఎంతకాలమైతే ఉన్న వస్తువులు ఉన్నట్లుగా నువ్వు చూడలేవు, అంతకాలం ఈ జన్మ మరణ చక్రంలో నువ్వు తిరగవలసిందే. నిన్ను బాధ విడిచిపెట్టదు, వేదన విడిచిపెట్టదు, దుఃఖం విడిచిపెట్టదు అంటున్నారు ఆచార్య స్వాముల వారు. అంటే ఉన్నది ఒకటే వస్తువు, ఆ ఉన్నది ఒకటే వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం కావాలి. అది నీకు భేదబుద్ధిగా వస్తువు ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తం కాదు. నీ భయానికి భేదబుద్ధి కారణం, నీ కామానికి భేదబుద్ధి కారణం, తర్వాత నీ దుఃఖానికి నీ భేదబుద్ధి కారణం, నీ కోపానికి నీ భేదబుద్ధి కారణం. నువ్వు సృష్టిలో ఎవడు ఏ పని చేసినా కామ క్రోధాలను వేసేయ్యే పని చేస్తున్నాడు. ఒక జ్ఞాని తప్పించి, ఒక జ్ఞాని తప్పించి, ఒక పరమాత్మ తప్పించి మిగతా జీవకూటంతా కూడా పని చేస్తుంటే ఆధారం కామ క్రోధాల మీద. కామం అంటే అక్కడ కోరిక. ప్రతి మనిషి ఏదో కోరిక పెట్టుకుని పని చేస్తాడు. పరమాత్మ తప్పించి, భగవంతుడు తప్పించి, జీవకూటందరూ కూడా రెండు మీద ఆధారపడి పనిచేస్తున్నారు. ఎవరైనా చూడండి, వ్యవసాయదారులు ఉండి, రాజకీయ నాయకులు ఉండండి, ఇంకొకలోనండి ఇంకొకలోనండి, ఎవరైనా సరే కామ క్రోధాల మీద ఆధారపడి వారు పనిచేస్తున్నారు. ఈ కామ క్రోధాలను బట్టి వాడు పనిచేస్తుంటే ఆ కర్మ, ఆ కర్మ వాడు కామ క్రోధాలను ఆధారపెట్టి పనిచేస్తుంటే కర్మ చుట్టుకుంటుంది వాడికి. అంటే కామ క్రోధాల వల్ల కర్మ వస్తుంది, కర్మ వల్ల దేహం వస్తుంది, దేహం వల్ల దుఃఖం వస్తుంది. అంటే నీకు దుఃఖం నశించాలంటే దేహం రాకూడదు. నీకు దేహం రాకుండా ఉండాలంటే నువ్వు కర్మ చేయకూడదు. కర్మ అంటే ఏం కర్మ? కామ క్రోధాల మీద ఆధారపడిన కర్మ. కర్మ చేయకుండా ఉండాలంటే కామ క్రోధాలు తగ్గాలి. అర్థమైతే కామ క్రోధాలు నీకు తగ్గాలంటే నువ్వు ఎవడో నీకు తెలియాలి. ఎక్కడికి నువ్వెవడో నీకు తెలియనంత కాలం నీకు కామ క్రోధాలు వస్తానంటే, నీకు నువ్వెవడో నీకు తెలిస్తేనే కానీ నీకు భేద బుద్ధి నశించదు. భేద బుద్ధి ఉన్నంతకాలం నీకు కామ క్రోధాలు వస్తూనే ఉంటాయి. ఆ కామ క్రోధాలు వస్తున్న చెప్పు నువ్వు కర్మ మానం, కామ క్రోధాలు ఉన్న చెప్పు నువ్వు కర్మ మానం. కర్మ చేస్తే దేహం వస్తుంది, దేహం వచ్చిన వెంటనే దుఃఖం వస్తుంది. అంటే దుఃఖం నశించాలంటే దేహం రాకూడదు. దేహం రాకుండా ఉండాలంటే కర్మ ఆగాలి. కర్మ ఆగాలంటే కామ క్రోధాలు తగ్గాలి. కామ క్రోధాలు తగ్గాలంటే నువ్వు ఎవడో నేను తెలియాలి. అంటే నువ్వు బ్రహ్మమే, నువ్వెవరో నువ్వు బ్రహ్మమే. నువ్వు బ్రహ్మం అన్న సంగతి నీకు తెలియకపోవచ్చు, కానీ ఎవరు నువ్వెవరో నేను తెలియాలి. అదే బ్రహ్మం. మనకి మూడు వాసనలు చెప్పారు. ఈ మూడు వాసనలు నశిస్తేనే కానీ మనకి మన మనస్సు బ్రహ్మంగా ఇది చేయడదు. అంటే బ్రహ్మానుభవం కలగదు, బ్రహ్మస్థితి కలగదు, ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం లేకపోతే ముక్తి రాదు. ఆత్మజ్ఞానం కావాలి. ఎవడైతే మోక్షాన్ని కోరుకుంటున్నాడో వాడు ఆత్మజ్ఞానాన్ని కష్టపడి సంపాదించుకోవాలి. ఆత్మజ్ఞానం ఎవరికైతే లేదో వాడికి మోక్షం రాదు. అంటే లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన ఉన్నవాడికి మోక్షం రాదని చెప్పారు. లోకవాసన అంటే నీకు అర్థం అవ్వాలి కదా. లోకవాసన అంటే లోకంలో ఏ వస్తువు మీద మనకు ప్రీతి ఉన్నవాడికి లోకవాసన ఉన్నట్టే గుర్తు. రెండు, దేహవాసన అంటే దేహం మీద అభిమానం, దేహం మీద అపేక్ష. ఎంచేది కూడా పొట్ట కూడా తప్పించిందో రెండు కూడా ఉండదు కొంతమందికి. ఆ పొట్ట గడవ, బట్ట గడవ, ఏం తింటున్నాం, ఏం కట్టుకుంటున్నామో గడవ, కానీ ఈ జ్ఞానం ఏం సంపాదించుకుంటున్నామో గొడవ ఏం ఉండదు. 24 గంటలు పొట్ట బొట్ట పొట్ట బట్ట తప్పించి ఇంకేం ఉండదు వాడికి. ఈ దేహానికి ఏ విధంగా అయితే బాగుంది, ఈ దేహం ఉంది, ఈ దేహంతో ఏ దేవతలైతే భోగాలు మనం అనుభవించాలి అంటే ఎంచేది భోగ దృష్టి. ఆ దేహవాసం వాడికి భోగ దృష్టి ఎక్కువ ఉంటుంది. పొట్ట గొడవ బట్ట గడవ తప్పించుకుంటే జ్ఞానం కూడా ఉండదు వాడికి. అంటే ఎవరికైతే వాడు దేహం మీద వాడికి అపేక్ష ఎక్కువ ఉంటుందో వాడికి దేహవాసన ఎక్కువ ఉన్నట్టు లెక్క. మీరు శాస్త్రవాసన, శాస్త్రవాసన అంటే వాళ్ళకి హృదయంలోని సత్యాన్ని తెలుసుకోవాలి, హృదయంలోని భగవంతుని తెలుసుకోవాలని కోరుకుండదు. ఆ పుస్తకంలో ఒక మాట, ఈ పుస్తకంలో ఒక మాట చెప్పి చెప్పి ఆ మాటను పట్టిని వాదించుకోవడం, దానివల్ల ఏం కలిసి రాదు. ఆ పుస్తకాల్లో చదువుకుని, ఆ పుస్తకాల్లో మాటలు పుచ్చుకుని వాదాలు ప్రతివాదాలు ఆర్గ్యుమెంట్ చెప్పుకోవడం శాస్త్రవాసన. అది బుద్ధి అక్కడితో ఆగిపోతుంది. కోర్టు ప్రేరణ లేదని ఆర్గ్యుమెంట్ చెబుతారు. ఈ శాస్త్రాలు చదువుకుని కొంతమంది ఆర్గ్యుమెంట్ చెబుతారు, కానీ ఆ శాస్త్రాల్లో ఉన్న సారాన్ని మన ఉదయంలో అనుభవించాలనే బుద్ధి వాళ్ళకి కలగదు. అంటే శాస్త్రవాసన వాళ్ళకి కలగనివ్వదు. ఇప్పుడు కోర్టు ప్రేరణలు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారు, భగవద్గీత ఎలా ఉంది, ఉపనిషత్తులు ఇలా ఉంది, అయితే బైబిల్ ఎలా ఉందని. కానీ అందులో ఉన్న సారం ఏమిటి, అందులో అందులోని ఎస్సెన్స్ ఏమిటి, అందులోని ఎస్సెన్స్ శాస్త్రంలో ఏదైతే సారం ఉందో అది మాటలతో సరికట్టకుండా ఆ సారాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకుందాం అనేటువంటి గుణం శాస్త్రవాసం ఉన్నటువంటి ఉండదు. ఇంకా పాండిత్యంతుడు సరిపోతుంది, వాళ్ళకి పాండిత్యంతుడి ఆ శబ్దారంభం ఇక వాళ్ళకి శబ్దారంభమే కానీ హృదయంలో వాళ్ళకి ఏం గోచరుందో, వాళ్ళ హృదయంలో యువత ఉండదు. ఆ శబ్దాలు కూడా ఆడంబరంగా ప్రయోగిస్తూ ఉంటారు. ఈ శాస్త్ర వాసన యొక్క గుణం ఇది. అంటే ఈ వాసన ఉన్నప్పుడు నీకు మోక్ష అనుభవం కలగనే కలగదు. ఈ వాసనలు తొలగించుకుంటేనే కానీ నీ హృదయంలో వస్తువు నీకు వ్యక్తం కాదు. అందుచేత ది జనవర్ ది వైజ్ మ్యాన్ సీస్ ద లీస్ట్ డిఫరెన్స్ ఇన్ ది ఇన్ఫినిట్ బ్రహ్మన్. బ్రహ్మలో భేదం లేదు, నీ మనస్సులో భేదం ఉంది. ఆచార్య వారు ఏమంటున్నారంటే బ్రహ్మములో భేదం ఏమి లేదు, నీ మనస్సులోనే ఈ భేదముని హెచ్చుతగ్గులు కల్పించకూడదు అని చెప్పి నీ మనస్సు కల్పించే గాలిది. నీ మనస్సు కల్పిస్తాను ఏమిటిది, అది గాలిది ఎంత గాలిది, నీ మనస్సు కల్పించే గొడవలు. అంచేత భేదం ఎంతకాలమైతే చూస్తున్నావో అంటే నీకు తొమ్మిది తప్పదు, మరణం తప్పదు, బాధ తప్పదు, భయం తప్పదు అంటున్నారు స్వాములు వారు. ప్రతి జన్మలోని ఏదో బాధ నిన్ను పీడిస్తానుంటుంది, భయం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఉన్నది ఒకటి వస్తువు, ఆ వస్తువు నీకు వ్యక్తం అవ్వాలంటే నీకు భేద బుద్ధి నిశ్చించాలి. ఆ ఉన్న వస్తువుని ఉన్నట్టుగా చూడకుండా అందులో ఉన్న భేదాన్ని కనుక చూస్తుంటే నీకు పునర్జన్మ వచ్చి చేరుతుంది. పునర్జన్మ వచ్చేస్తుంది, పునర్జన్మ వస్తే శరీరం వస్తుంది, శరీరం వస్తే దుఃఖం వస్తుంది. అందుకే ఉన్నది ఒకటి, నువ్వు దాన్ని అనేకంగా చూస్తున్నావు. అంటే అర్థం ఏంటంటే మన శరీరాలు ఎక్కడ ఉన్నాయి, ఈ శరీరాలు రంగులు తేడా ఉండొచ్చు, ఈ శరీరాలకు వయసులు తేడా ఉండొచ్చు. అంచేత అనేక శరీరంలో ఎన్ని తేడా ఉన్నప్పుడు హృదయంలో ఉన్న వస్తువు ఒకటే, ఆ బ్రహ్మమే. నువ్వు బ్రహ్మను చూడటమే నేర్చుకో, నువ్వు గుణాలను కూడా చూడద్దు. ఆడు మంచివాడు ఇది, ఆడు మంచివాడు ఇది, చెడ్డవాడు అనుకోవడం కూడా ఆ గుణాలు కూడా బ్రహ్మంలో లేదు, మనస్సులోనే ఉన్నాయి. గుణాలు గుణాస్ ఆర్ నాట్ రియల్ మెటాఫిజికల్ బ్రహ్మములు గుణము లేదు. అంటే నువ్వు నిర్గుణ స్థితి నిరాకార స్థితికి మనం ఎదిగి వెళ్ళాలి. అంటే మంచి గుణాలు ఉండాలని మన పెద్దవాళ్ళు చెబుతున్నారు. మంచి గుణాలు ఎందుకు ఉండాలంటే మంచి గుణాలు ఉన్నవాడు కాదు, లోపల ఉన్నటువంటి బ్రహ్మము తెలియటానికి కాదు మంచి గుణం సహకరిస్తుంది. గుణాలే చివరి స్థితి కాదు. నాకు మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి నేను నాకు బ్రహ్మము తెలిసి అనుకోకూడదు. గుణాలన్నీ మనస్సుకు సంబంధించినవి, గుణాలు మనస్సును బట్టి మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆచార్యులు వారు ఏంటంటారంటే గుణాస నాట్ రియల్ మెటాఫిజికల్లీ. అంటే నువ్వు బ్రాహ్మణ దృష్టితో చూస్తే, బ్రహ్మానుభవంతో చూస్తే అక్కడ గుణమే లేదు, బ్రహ్మముడు గుణము లేదు. అది నిర్గుణ స్థితి, నిరాకార స్థితి, నిరహంకార స్థితి, నిరాడంబర స్థితిది. అక్కడ గుణాలు లేవు. ఈ గుణాల యొక్క ఆకలన్నీ, గుణాల యొక్క చేష్టలన్నీ, ఇవన్నీ కూడా మనస్సుకు సంబంధించిన మనస్సులోనే ఉన్నాయి. ఈ మనస్సు ఎంత నిజమో, ఈ సమాజం ఎంత నిజమో, ఈ దేహం ఎంత నిజమో, ఈ గుణం కూడా అంతే నిజం. కానీ బ్రాహ్మణ దృష్టితో చూస్తే గుణం కూడా అసత్యమే. మిమ్మల్ని ఎవరైనా మంచివాడము అంటాం అనుకోండి, నేను అంటానంటే నీకేమొస్తుంది, సంతోషం వస్తుంది. అంటే ఎవరు సంతోషిస్తున్నారో మీ మనస్సు సంతోషిస్తుంది. మీ మనస్సు ఎంత నిజమే, గుణం కూడా అంతే నిజం. అంటే ఈ గుణం అనేది మనస్సు యొక్క పరిమితమైంది, మనస్సుకి పరిమితమైంది. అయితే అంత మాత్రం చేసి మనం మంచి గుణాలనే అలవాటు చేసుకోవాలి. మంచి గుణాలే పరమస్థితి కాదు, మంచి గుణాలే డెస్టినేషన్ కాదు, మంచి గుణాలే గమ్యం కాదు. అయితే మంచి గుణాలు లోపాన్ని, ఎవరిని తత్వాన్ని తెలియటానికి సహకరిస్తాయి. చెడ్డ గుణాలని స్వరూపానికి దూరం తీసుకుపోతాయి, మంచి గుణాలని స్వరూపం దగ్గరికి తీసుకెళ్తాయి. అంతేకాని గుణం మంచి గుణం అవసరమే, అయితే అదే గమ్యం కాదు. అంటే నాలో ఏదో మంచి గుణాలు ఉన్నాయని అంత మాత్రం చెప్పి నేను దీవున్నాయి పేరున్న స్వరూపం ఆత్మ తీసుకుని ఎవరు అనుకోకూడదు. ఈ మనస్సు ఎంత నిజమో, గుణం కూడా అంతే నిజం. కానీ బ్రహ్మం ఎంత నిజమో, గుణం కూడా అంత నిజం కాదు. అంటే గుణం అనేది ఒక మీన్స్ మాత్రమే. గుణం అనేది అంటే బ్రహ్మమును తెలుసుకోవడానికి సహకరించే సంపద లాంటిదే. కానీ ఇది నిజం కాదు, గుణం అంటే నిజం కాదు. అయితే బ్రహ్మమును తెలుసుకోవడానికి ఈ సహకరిస్తాయి. ఏ సహకరిస్తాయి, సద్గుణాలు సహకరిస్తాయి. ఎంతకాలం అయితే నీకు దేని బుద్ధి ఉందో, ఎంతకాలం అయితే భేద బుద్ధి ఉందో, అంతకాలం నీకు భయం వెంటాడుతుంటుంది, శుద్ధి ఉంటుంది, ఫియర్ ఉంటుంది నీకు. అంటే తత్వం ఎవరికైతే తెలుసుందో వాడి మటుకే భయం నుంచి విడుదల పొందుతాడు. ఎవరికి ఆత్మజ్ఞానం ఎవరికైతే కలిగిందో వాడు అభయ స్థితిని పొందుతాడు, అంటే భయం లేని స్థితిని పొందుతాడు. అంటే అదే గీతాంజలిలో క్యాబులు ఏమని చెప్పాడంటే, ఎక్కడ భయం లేదు అక్కడ నేను అక్కడికి నేను మేల్కొలుపు తండ్రి అన్నాడు గీతాంజలిలో రవీంద్రనాథ్ క్యాబులు. అంటే భయం వల్ల దుఃఖం వస్తుంది, ఆ అభయస్థితిలో వాడు సుఖాన్ని పొందుతాడు. ఎక్కడ భయం లేదు, అక్కడికి నాని మేలుకొని అంటే అనాత్మలో భయం లేదు అంటే చెప్పకుండా చెప్పడం నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి. అది ఎక్కడ భయం లేదు అక్కడికి నన్ను తీసుకుపోవు, ఎక్కడ భయం లేదు అక్కడ నన్ను అక్కడికి నేర్పు. అంటే భయం వల్ల బానిసత్వం వస్తుంది, భయం వల్ల ఏమొస్తుంది బానిసత్వం వస్తుంది, అనారోగ్యం వస్తుంది భయం వల్ల కూడా. ఈ ప్రపంచం విద్యను అనేక మంది పెద్దలు చెబుతున్నారు, ఈ ప్రపంచం అశాశ్వతం అని చెబుతున్నారు పెద్దలు, ప్రపంచం అసత్యం అని పెద్దలు చెబుతున్నారు. పెద్దలు శాస్త్రాలు ఈ పురాణాలు ఈ మహాత్ములు ఈ మహర్షులు ఏదైతే అసత్యం అని చెబుతున్నారో ఏదైతే నిజం కాదని చెబుతున్నారో దానితో నేను తాదాత్మ్యం పొందటం మానకుండా దానితో నేను తాదాత్మ్యం పొందుతున్నటం మోక్షం కావాలంటే నీకెక్కడి నుంచి వస్తుందంటున్నారు మోక్షం స్వాములు వారు. ఆచార్యులు వారు ఏమంటున్నారంటే నువ్వు దేని నువ్వు ఏది నువ్వు దేవం కాదని శాస్త్రం చెబుతాను, నీ కళ్ళక్కడి నుంచి ప్రపంచం కూడా నిజం కాదని శాస్త్రం చెబుతాను. అంటే ఈ లోకం నిజం కాదు, ఇప్పుడు నీ మనస్సుకు నిజంలాగా కనిపిస్తాను. అంటే నీ చేత చూడబడేది ఏది నిజం కాదు, నీ మనస్సు నీ చేత చూడబడుతుంది, నీ బుద్ధి నీ చేత చూడబడుతుంది, నీ కర్మక్రోధాలు నీ చేత చూడబడుతున్నాయి, నీ రాగద్వేషాలు నీ చేత చూడబడుతుంది, ప్రపంచం నీ చేత చూడబడుతుంది, మొత్తం సమస్తం కూడా ఏదైతే నీ చేత చూడబడుతున్నది ఏది నిజం కాదు, ఏదైతే నీ చేత చూడబడుతున్నది దానికి నువ్వు తారాక్ష్యం పొందుతున్నావు. ఆ తారాత్మ అలా అనుగుణ శాస్త్రాలు చెబుతున్నాయి, పురాణాలు చెబుతున్నారు, మహర్షులు చెబుతున్నారు, మహాత్ములు చెబుతున్నారు, అయ్యా నీ బుద్ధి నీకు పోవటం లేదు అంటున్నారు స్వాముల వారు. నీ బుద్ధి నీకెక్కడికి పోతుంది? ఆచార్య వారు ఏమంటున్నారంటే నీ బుద్ధి నీకేం పోదు, శాస్త్రాలు చెప్పినా మహాత్ములు చెప్పినా మహర్షులు చెప్పినా ఏకకంఠంగా చెబుతున్నారు, ఏకగ్రంగా చెబుతున్నారు నీ చేత చూడబడేది ఏది నిజం కాదని. కానీ నువ్వు నీ చేత చూడబడే దానితో నువ్వు తాయాక్ష్యం పొందుతున్నావు, నువ్వు కాని దానితో నువ్వు కాని దేహంతో నువ్వు కాని లోకంతో నువ్వు కాని రంగుతో నీ కాని నువ్వు కాని తిరిగితో నీ తిరిగి నీ తిరిగి కూడా నిజం కాదు, తెలివి అవసరమే కానీ తిరుగు కూడా నిజం కాదు. ఇంకే నీ తిరుగు కూడా నీ చేత చూడబడతాను, నీ తెలివి కూడా నీ చేత చూడబడతాను. అంటే నీ చేత చూడబడేది ఏది నిజం కాదు, నీ చేత చూడబడేది ఏది దృశ్యమేది కూడా నిజం కాదు. ఇంకేదానికి దారి నిద్రలు ఏదైతే నీ చేత చూడబడుతున్నాయో అన్నీ అడిగిపోతున్నాయి, అన్ని మనస్సు వచ్చాయి అన్నీ వస్తున్నాయి, మనస్సు అణిగిపోతే అన్నీ కూడా అణిగిపోతున్నాయి. అందుచేత నువ్వు నీ చేత చూడబడి నీ ఏదైతే శాస్త్రం కాదు నువ్వు కాదని చెబుతుందో దాంతో నువ్వు తాదాక్ష్యం పొందుతున్నావు, ఆ తాదాక్ష్యం నుంచి నువ్వు విడుదల పొందలేకపోతున్నావు. అంచేత నువ్వు విడుదల పొందలేనంత కాలం నీకు మోక్షం కూడా అది రాదు, నీకు స్వరూప సుఖం తెలియదు, మోక్ష సుఖం తెలియదు, మోక్షశాంతి తెలియదు, మోక్ష ఆనందం తెలియదు. ఆ మోక్షంలో ఆనందం ఉంది, ఆ మోక్షంలో శాంతి ఉంది, ఆ మోక్షంలో సుఖం ఉంది. కానీ నువ్వు కాయగానతో నువ్వు తాదాక్ష్యం పొందుతున్నంత కాలం ఆ మోక్ష సుఖం నీకు తెలియజేయాలి. ఈ లోకాన్ని చూసి మనకు మోహం కలుగుతాము, ఈ లోకాన్ని చూసి మనకు మోహం ఎందుకు కలుగుతాడంటే భ్రాంతి పడుతున్నాం. లోకాన్ని చూసి మనం భ్రాంతి పడుతున్నాం, దాని మీద మనకి ఏం కలుగుతుంది, మోహం కలుగుతుంది. అంటే భగవాన్ కూడా అక్షమణమాలి ఏమని చెప్పారంటే ఈ లోకం యొక్క మోహం నేను పోగొట్టుకోవడానికి నీ మోహంలో పడ్డాను, వర్ణాచరిస్తుంది నీ మీద ఉన్న మోహం నాకు పోతేనే కానీ ఏడు బుద్ధి నశించదు, ఈ ఏడు బుద్ధి నశిస్తేనే కానీ నాకు తత్వం తెలియదు. అంచేత నీ లోకం మీద మోహం పోగొట్టుకోవడం కోసం ఈ మోహం నీ మీద మోహంలో పడ్డాను, నీ మీద నాకు మోహం పోయేదని నువ్వే చేయాలి, అది నువ్వే చేస్తేనే కానీ నాకు తత్వం, నువ్వు చేస్తేనే కానీ నువ్వు నేను నువ్వు వేరు నేను వేరని వేరు బుద్ధి ఉంది కానీ నాకు తత్వం తెలియదు, తత్వం తెలిస్తేనే కానీ సుఖం తెలియదు. అంచేత నీ మీద ఉన్న మోహం నువ్వే పోగొట్టాలి, లోకం మీద ఉన్న మోహం పోగొట్టుకోవడం కోసం నీ మోహంలో నేను పడ్డాను, అంతవరకు నాకు బాగా లోకం యొక్క మోహం పోయింది, నీ మోహంలో నేను పొందాను, నీ మోహంలో నేను పడ్డాను. అంటే దేవుడు వేరు నేను వేరే బ్యాడ్ బుద్ధి నాకు ఇంకా ఉంది అని ఇది కూడా నా సత్వం తెలియాలంటే ఉన్న వస్తువు ఉన్నట్టుగా ఆ బ్రహ్మము ఏకంగా ఉన్న బ్రహ్మము శాంతముగా ఉన్న బ్రహ్మము నిదానముగా ఉన్న బ్రహ్మము అంతటా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మము ఆ ఉన్న వస్తువు ఏదో అది వ్యక్తం కావాలి. విజయారాణ్య స్వాములు వారు ఏమన్నారంటే ఈ సృష్టి ఆ బ్రహ్మముతో పోల్చుకుంటే వాటికి మ్యాన్స్లో కనకట్టి తీసి బ్రహ్మము అంటే ఈ ప్రపంచం అంటే ఈ దేహం అంతా బ్రహ్మముతో పోల్చుకుంటే విజయారాణ్య స్వాములు వారు ఏమన్నారంటే ఆ బ్రహ్మమును నాటకంలో దీపం లాంటిది అన్నారు. బ్రహ్మము నాటకంలో దీపం ఏంటంటే నాటకంలో జనం చేయనట్టుగా జనాన్ని చూపిస్తూ ఉంటుంది, ఏది నాటకంలో దీపం, నాటకం అయిపోయిన తర్వాత అందరూ నాటకంలో జనం బయటకు వెళ్ళిపోతారు, అక్కడ ఎవరు లేరన్న సంగతి కూడా బ్రహ్మం చూపిస్తూ ఉంటుంది. నాటక దీపం లాంటిది బ్రహ్మము. ఎందుకంటే మీరు సృష్టి ఉంటే సృష్టి ఉన్నది మీరు చూపిస్తా ఉంటుంది, సృష్టి లేకపోతే సృష్టి లేదని చూపిస్తా ఉంటుంది. కానీ సృష్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది మటుకు నిత్యంగా ఉంటుంది. క్రియేషన్ ఉండొచ్చు క్రియేషన్ లేకపోవచ్చు, క్రియేషన్ ఉన్నా లేకపోయినా భ్రమకు బంధము లేదు. అభిమ మహర్షి గారు ఏమి చెప్తారంటే, ఎక్కువ నువ్వు కానిదాని గురించి నువ్వు ఆలోచించవు, నువ్వు కానిదాని గురించి ఎంత ఆలోచించినది నువ్వు అవ్వవు. ఒక ఆత్మచింతను తప్పించి ఇతర చింతలు కొంచెం కూడా పుట్టకుండా చూసుకోమంట, ఇతర చింతలు ప్రవేశించకుండా చూసుకో. నిరంతరము ఆత్మనే చింతించు, నిరంతరము భగవంతునే చింతించు. ఇతర చింతలు నీరు ఇతర చింతలు పుట్టడానికి ఇతర ఆలోచనలు పుట్టడానికి నీకు అవకాశం ఇవ్వవు. అంటే నువ్వు ఎవరో నీకు తెలుసున్నా నువ్వు తెలియకపోయినా నువ్వు భ్రమమే. అది ఎవరో కాదు నీదై ఉన్నావు. ఆ భ్రమము నిరంతరం చింతించగా 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 అదే నువ్వవుతావు. నువ్వు ఈ మార్గంలో ప్రయాణం చేసినా, ఏ మతంలో నువ్వు ఉన్నా, ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా భావనా బలం లేకుండా బ్రహ్మను పొందలేమన్నారు రమణస్వామి. భావనా బలం ఉండాలి. మన ఇక్కడ కూర్చోవాలనుకోండి కొంత శక్తి ఉండాలి, నిలబడాలనుకోండి శక్తి ఉండాలి. కొంతమంది ఉంచోడానికి కూడా ఓపిక ఉండదు, నడవటానికి కూడా ఓపిక ఉండదు, మంచం లేని వెళ్ళడానికి కూడా కొంతమందికి ఇంకోటి సహాయం ఉండాలి. ఆ శక్తిగా సరిపోకపోతే అంతే కదా. అంతే కదా, అదేవిధంగా నీ లోపల బ్రహ్మం ఉన్నప్పటికీ నీ ఉదయంలో నీ శరీరం అటు ఇటు నాలుగు అడుగుడు అటు ఇటు వేయాలంటే నీ శరీరంలో శక్తి ఉండాలి. నీ శరీరంలో శక్తి లేకపోతే నువ్వు అటు ఇటు తిరగలేవు. అదే నీ ఉదయంలో బ్రహ్మము ఉన్నప్పటికీ నీరు భావనాబలం లేకపోతే ఆ బ్రహ్మమును తెలుసుకోలేవు. నీ శరీరం ఉన్నప్పటికీ శరీరంలో శక్తి లేకపోతే నువ్వు అటు ఇటు తిరగలేవు. అదేవిధంగా నీ హృదయంలో బ్రహ్మం ఉన్నప్పటికీ నీకు భావనాబలం కనుక లేకపోతే నీ హృదయంలో బ్రహ్మం ఉన్నప్పటికీ దాన్ని తెలుసుకోలేవు. ఆ భావనాబలం ఉండాలి. ఆ భావనాబలాన్ని భక్తి మార్గంలో పెంచుకో, లేకపోతే జ్ఞాన మార్గంలో పెంచుకో, లేకపోతే కర్మ మార్గంలో పెంచుకో, లేకపోతే ధ్యాన మార్గంలో పెంచుకో, లేకపోతే ముసుకులో గాలి చూసుకో. మొత్తం మీద నువ్వు ముసుకులో గాలి చూసుకున్నా, లేకపోతే భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, ధ్యాన మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ ఏం చేయాలి? ముందు ఈ మాటని భావనాబలం రావాలి. భావనాబలం రావాలంటే ఊరికే రాదు, నీలో నా కామక్రోధాలు పలచబడాలి. కామక్రోధాలు పలచబడితేనే కానీ భావనాబలం రాదు. కోరికి తోడు పనిచేసే వారికి కామక్రోధాలు పెరుగుతూ ఉంటాయి, కోరిక లేకుండా పనిచేసే వారికి కామక్రోధాలు తగ్గుతూ ఉంటాయి. అది మీకు అర్థమవుతుందా? ఇది ఆయుర్వేద మంది వాడినా, హోమియోపతి మంది వాడినా, ఇంగ్లీష్ మంది వాడినా రోగం తగ్గుతుందనేవి చూసుకోండి. ఇక్కడ భగవాన్ చెప్పింది అదేవిధంగా మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, కర్మ మార్గంలో ప్రయాణం చేసినా, విచారణ మార్గంలో ప్రయాణం చేసినా, లేదా ప్రాణాయామం చేసినా, మీకు కామక్రోధాలు ఎంతవరకు తగ్గుతున్నాయో చూసుకుని అంటున్నారు ఇక్కడ భగవాన్. అది అని ఇంకా మందు వాడుతున్నాం, మాకు రోగం తగ్గినా పర్లేదు, తగ్గకపోయినా పర్లేదు, మందు వాడుతున్నాం అంటే కోరలు మాకు రోగం కూడా తగ్గుతుందని చూసుకోవాలి. మీరు ఏ మార్గమైనా సరే కామక్రోధాలు తగ్గాలి. ఇంకేది కామక్రోధాలు తగ్గకపోతే నీకు దేహాలు ఆగవు. మీ దేహం ఎవరికంటే ఈ మృత్యు దేవుడు, ఈ దేహం ఎవరికి మృత్యు దేవుడు, నాది నాదనుకుంటున్నాం. ఈ దేహం ఎవరినో మరణ దేవతలు, ఏదో రోజు మరణం వచ్చి దేహం పట్టిపోతుంది. ఈ కొంపలోకి వెళ్ళాలి, ఇంట్లో ఏదో కొంత చూడటానికి వెళ్ళాలి, ఇంట్లో ఏదో వస్తువు దొంగతనం చేసుకొచ్చాను, ఇంట్లో పెట్టిన ఇది నాది నాదని కూడా ఎలా ఉంటుందంటే దేహం నాది నాదని అలా ఉంది. ఇదేంటే ఈ దేహం మృత్యు దేవతది, ఏదో తెలియకుండా ఏదో రోజు మరణం వస్తున్నా, మరణం అనేసి పోతుంది, యమధర్మరాలు పట్టిపోతాను. ఈ దేహం, ఈ దేహం ఇది కాదు యమధర్మరాలు, మృత్యు దేవతది. మృత్యు దేవత ఇది నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం కాకపోయినా ఏదో రోజు మరణం వస్తున్నా, మరణం వచ్చి ఈ దేహాన్ని పట్టిపోతుంది. ఇది ఎలా ఉందంటే ఎక్కడో కన్నాడు వేసుకొచ్చి, వస్తువు వేసుకొచ్చి, ఇంట్లో పెట్టిన ఈ వస్తువు నాది, ఈ వస్తువు నాది అనుకుంటున్నాడు, ఈ శవం నాది, ఈ శవం నాది అనుకుంటుంది. ఇదేంటే నీదైతే ఇంటికి చచ్చిపోతున్నావు అన్నాడు ఆచార్య వారు. రాజుగారు ఉన్నారు, ఆ ఇల్లు అనుకుంటుంది, ఇల్లు అనుకుంటే మీరు ఏం చేస్తారా? ఇంట్లో రాజుగారిని తీసుకుని కాళ్ళు చేసి పెట్టినాడు, బయట పడగానే చూస్తారు అంతే కదండి. అంతేకాని ఇల్లు అనుకున్నా పర్లేదు, పలకి వచ్చిన తర్వాత మర్యాదలు చేసిన తర్వాత ముస్తారు చేసిన తర్వాత పలకిలో కూర్చోబడదాని ఎవరు అనుకోలేదు. అదేవిధంగా నీకు సావధానం సిద్ధంగా ఉన్నారా? నీకు ఈ గౌరవంటి ముందు రాజుగారు అంటుకున్న ఇంట్లో నుంచి మనిషిని ఎలా బయట తీసుకొస్తాను తొందరగా నీకు బాగుపడ్డాను. మీరు మీ ఇంటి తర్వాత చేసుకున్నాం, తర్వాత చేసుకున్నాం, ఇల్లు ఒక అంటుకుపోతాను. రాజుగారు కాలిపోవడానికి సిద్ధంగా ఉంటే సభారు వచ్చిన తర్వాత రాజుగారిని బయటకు తీస్తా ఉంటే ఎలా ఉంటుందో. నేను రేపు చేసుకుంటాం, రేపు చేసుకుంటాం, రేపు చేసుకుంటా, ఇంకా సాధన చేసుకోవడం అంటే అయ్యమంటుంది, అలాగే ఉంటుంది. మీ దేహం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది, ఇంకెంతకాలం మీరు మీరు సాధన లేకుండా మీ కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. మీ దేహం చావు దగ్గరలోకి వస్తుంది, మీ కాదు మీరు ఏది సాధన చేయటం లేదు. ఆ బ్రహ్మాండం పొందటానికి నేను ప్రయత్నం చేయటం లేదు. అధికార సవారి కోసం చూసినట్టు ఉంటుంది. మీరు సాధన చేయకుండా ఉంటే ఇది కాలిపోతుందనుకోండి. సవారి వస్తేనే కానీ ఇంట్లో నేను బయటగాను రాజుగారు మాట్లాడా ఉన్నాయి, మన సాధనలు కూడా అలా ఉన్నాయి. అంచేది నువ్వు భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదా? నువ్వు భగవంతుని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించి అది అనుభవం పొందడానికి ప్రయత్నించి ఉడికి ఏదైనా నీ విద్య చూపించి చమత్కారాలతోటి నీ విద్య చూపించి అనుభవాలతోటి కాలక్షేపం చేయదు. నీ విద్య ఒక మాయ, నీ విద్య ఒక జడం, నీ విద్య మాయ, నీ బుద్ధి కూడా మాయే, నీ మనస్సు కూడా మాయే, ఇదంతా జడమయ్యా. ఈ అనుభవాలకి ఈ వేదనలకి ఈ పొడుకవులకి ఏం లేవు. బుద్ధి ఎంత అసత్యమో బుద్ధి కలిగే అనుభవాలు కూడా అంతే అసత్యమయ్యా. నీ బుద్ధి బట్టి నువ్వు నడుచుకోవద్దు. పరమాత్మ ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను ప్రమాణంగా చేసుకుని ఆచరించడానికి ప్రయత్నించి అనుభవాలు తెచ్చుకోవడానికి ప్రయత్నించి అంటే ఆ పరమాత్మ చెప్పిన మాటను అర్థం చేసుకోవడానికి నీ బుద్ధిని ఉపయోగించవచ్చు. కానీ ఆ మాట ఫైనల్ కానీ నీ బుద్ధి ఫైనల్ కాదు. నీ బుద్ధి ఒక రకంగా నా మాట ఒక రకంగా ఉంటే మాటనే నువ్వు అనుసరించు. నువ్వు బాగా అర్థం చేసుకుంటున్నారా? భగవంతుడు ఒక మాట చెప్పాడనుకోండి, ఆ మాటకు విరుద్ధంగా నీ బుద్ధి పనిచేస్తుందనుకోండి, ఆ మాటకు విరుద్ధంగా నీ బుద్ధికి సంబంధించిన అనుభవం ఉందనుకోండి, నీ అనుభవం పక్కన పెట్టి నీ మాయ బుద్ధి ఈ దోషాలతో కూడినటువంటి నీ బుద్ధికి సంబంధించిన అనుభవాన్ని పక్కన పెట్టి ఆ భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకుని నువ్వు ప్రయాణం చెయ్యి. అంతేకాని నా బుద్ధి ఎలా చెప్పిందని వెళ్ళకు నీ బుద్ధి నిజం కాదని జడం. జన్మాంతరంలో అనేక దోషాలు అనేక సంస్కారం అనేక దోషాలు ఆ బుద్ధిలో ఉన్నాయి. ఆ బుద్ధి అయినా శుద్ధమైన బుద్ధే, అది పనిపించి బుద్ధే. జన్మాంతరం నుంచి అనేక వీక్నెసెస్ అనేక బలహీనతల దోష అనేక దోషాలు ఆ బుద్ధిలో ఉన్నాయి. ఆ బుద్ధి నీకు నియోజించు. నీ పాడు బుద్ధి నీకు దారి చూపిస్తుందా? నీ పాడు బుద్ధి నీకు దారి చూపిస్తుందా? అందుచేత నువ్వు భగవంతుడు చెప్పిన మాటనే ప్రమాణంగా తీసుకోవాలని ఆ బుద్ధికి ఏదో అనుభవం ఉందని ఇలా పంతులేదు. భగవంతుడు చెప్పిన మాటని ప్రమాణానికి అనుకోండి. నీ బుద్ధి సరిపోతే సరిపోతుంది, సరే సరే, లేకపోతే నీ బుద్ధి నువ్వు పక్కన పెట్టి భగవంతుడి మాటను అంగీకరించవయ్యా అంటున్నారు స్వాములు వారు. భగవంతుడు ఏ పని అయితే చేయొద్దని చెబుతున్నాడు ఆ పనులు మనం చేయకూడదు. ఏదైతే ఆచరించి మనం చెబుతున్నాడు ఆచరించాలి. నిషిద్ధ కర్మలు చేయకూడదు అంటే నిషిద్ధ కర్మ అంటే భగవంతుడు ఈ పని చేయొద్దని చెబుతా పని మానేయాలి. మనం ఇంకా ఆయన చేయమన్న పని మనం చేయటమే, బుద్ధిని పని మనం మానేయటమే. అంటే నీ బుద్ధి ప్రమాణం కాదు. నాకు ఎలా తోచింది ఏం చేశాను ఎలా అనుకోకు. భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకో. అదే రాజ్యాల వాళ్ళు చెప్పి నాకేదో తోచింది అలా మాట్లాడేశాను అలా కదయ్యా. నీ మాటకు సంస్కారం ఉండాలి, నీ ప్రవర్తనకు సంస్కారం ఉండాలి. అది భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకుంటే నీకు జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది, నీకు మోక్షం కలుగుతుంది. అంటే మనస్సు కూడా అంతరింద్రియం. ఈ కళ్ళు బయట ఇంద్రియాలు, చెవులు బయట ఇంద్రియాలు, మనస్సు కూడా ఇంద్రియమే, అంతరింద్రియం అంటే లోపల ఉండే ఇంద్రియం. ఆ లోపల ఉంటే ఇంద్రియంతో నీకు ఎంతకాలం అయితే సన్నం ఉందో అంతకాలం నువ్వు బాగుపడవు. ఎంతకాలం అయితే నీ లోపల ఉంటే మనస్సుతో అహంకారంతో అహంభావంతో నీకు ఎంతకాలం అయితే సన్నం ఉందో ఈ అహంభావంతో మమకారంతో ఈ నేనుతోటి నాలుగుతో నీకు ఎంతకాలం అయితే అటాచ్మెంట్ ఉందో ఎంతకాలం అయితే సంఘం ఉందో అంతకాలం నీకు స్పిరిచువల్ మెచ్యూరిటీ నీకు రాదు. అది ఆచార్య వారు చెప్తుంది. అంటే నీకు పక్వానికి రావు. అంటే పండు మొగ్గాలి కదా, పండు ఏమవుతుందో మొగ్గాలి. ముందుతోనే కానీ పండు పక్వానికి వస్తేనే కానీ మొగ్గదు. ముందు పండు పక్వానికి రావాలి, పక్వానికి వచ్చింది ముందుతుంది, పక్వానికి రాకపోతే మొగ్గదు. అదే నేను ముందు పక్వానికి రావాలి. ఆ పక్వానికి ఎప్పుడు వస్తాను? నీ లోపలంటే మమకారంతో అహంకారంతో సంఘమును ఎదిరిస్తే దాంతో నీకు ఉన్న అటాచ్మెంట్ ఎదిరిస్తే నువ్వు చక్కగా పక్వానికి వస్తావు. పక్వానికి వచ్చిన తర్వాత ముగ్గుతావు, ముగ్గుతావు అంటే నీకు మోక్షం వస్తుంది. ధ్యానం చేయటం వల్ల మనస్సు సంస్కరించబడవు. ధ్యానం చేయటం ఎందుకంటే రాగద్వేషాలు తగ్గించుకోవడానికి. మీరు మీకు ధ్యానం చేస్తున్నారు అనుకోండి, మీకు రాగద్వేషాలు తగ్గడం లేదు అనుకోండి, ఏం ప్రయోజనం లేదు. నీ జీవితం పొడిగినా నువ్వు నిష్కామ కర్మ చెయ్యి, నీ జీవితం పొడిగినా నువ్వు ధ్యానం చెయ్యి, లేకపోతే పూజ చెయ్యి, లేకపోతే జపం చెయ్యి. జపం కూడా మంచిదే. అంటే జపంతో ఏమిటంటే భగవంతుడితో మీకు అనుబంధం ఏర్పడుతుంది. అంటే జపముది ధ్యానముది రెండు మానకూడదు. మనం భగవంతుడి రూపం కంటే భగవంతుడి పేరు గొప్పగచ్చండి. భగవంతుడి రూపం కంటే భగవంతుడి యొక్క పేరు గొప్పది. కొంతమంది ఏమనుకుంటారు, రాముడు ఇప్పుడు లేడు, కృష్ణుడు ఇక్కడ లేడు ఇప్పుడు అనుకుంటారు. అలా కాదు, దేవుడు ఎప్పుడూ ఉన్నాడు. వాడు రూపం ఇప్పుడు లేకపోతుంది, దేవుడు ఎప్పుడు కూడా ఉన్నాడు. అయితే మనకి దేవుడికి తేడా ఏంటంటే భగవంతుడు స్వేచ్ఛగా రూపాన్ని తీసుకుంటాడు, స్వేచ్ఛగా వదిలేస్తాడు. భగవంతుడికి దేవుని కావాలనుకుని స్వేచ్ఛగా తీసుకుంటాడు. వదిలేసినప్పుడు కూడా స్వేచ్ఛగా వదిలేస్తాడు. మనం ఈ శరీరం వదిలేసినప్పుడు ఏడిపే, శరీరం వచ్చినప్పుడు ఏడిపే. భగవంతుడేమో దేహం స్వేచ్ఛగా తీసుకుంటే స్వేచ్ఛగా వదిలేస్తాడు. మనం ఏడుస్తూ దేహాన్ని తీసుకుంటాం, ఏడుస్తూ దేహాన్ని వదిలిస్తాం. ఏం చేత? కర్మ దేహాలు, కర్మను బట్టి వచ్చిన దేహాలు. దేహంలో ఉన్నప్పుడు కూడా తన దేహం మాత్రం కాదన్న సంగతి భగవంతుడికి తెలుస్తుంటుంది. వాడు భగవంతుడు అంటే వాడు దేహంలోనే ఉంటాడు, కానీ వాడు దేహం మాత్రం కాదని వాడికి ఆ తెలుస్తూనే ఉంటుంది. కానీ మన జన్మకి భగవంతుడి జన్మకి తేడా ఉండదు. కృష్ణుడు పుట్టాడు, మనం పుట్టాడు అనుకోకండి. అలా కాదు, మనకి ఇది కర్మానుభవం కోసం వచ్చిన దేహాలు మనం. ఆయన స్వేచ్ఛగా అవసరం కోసం తీసుకున్నటువంటి దేహం అది అండి. అంటే నువ్వు జపం చెయ్యి, భగవంతుడి రూపం కంటే కూడా నామం గొప్పది. అంటే నామం నిరంతరం నువ్వు చేయటం వల్ల నీకు ఆ దేవతా స్వరూపుడితో నీకు మానసికమైన అనుభవం, మెంటల్ అటాచ్మెంట్ ఏర్పడచ్చు. దాని అర్థం ఏంటంటే మనస్సు పవిత్ర మనసు. భగవంతుని స్మరించగా 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 అంటే ఇప్పుడు ఎన్ని ఎందుకంటారు? ఓ మనం పూజ చేస్తున్నాం, చెయ్యండి కానీ తెలిసి చెయ్యండి, చెయ్యండి కానీ తెలిసి చెయ్యండి. పూజ చేస్తున్నాం, చెయ్యని వద్దంటున్నాం, నేను జపం చేస్తున్నాను కానీ చెయ్యండి. అలాగే ధ్యానం చేస్తున్నాం. మీకు అన్నింటి యొక్క ప్రయోజనం ఏంటంటే అంతఃకరణ శుద్ధి పట్టడం కోసం, హృదయం శుద్ధి పట్టడం కోసం. మన రోజు సభ్యపెట్టి స్నానం చేస్తున్నాం, ఇంటికి శరీరం శుభ్రపడటం కోసం అంతే కదా. అలాగే పూజ యొక్క, జపం యొక్క, ధ్యానం యొక్క, విచారం యొక్క పరిచయం ఏంటంటే హృదయం శుద్ధి కావటం. హృదయ శుద్ధి కలవాడు ధనిని వాడు దేవుని సూచించుకున్నాడు బైబిల్లో. దేవుడు ఉన్నాడు కానీ మీరు, మీకు కనపడ్డా దేవుడు నాకు కనపడ్డు. ఎవరు దేవుడిని చూస్తారంటే యేసు ఏమన్నాడంటే హృదయ శుద్ధి కలవాడు దేవుడిని చూస్తారు. ఆ హృదయ శుద్ధి కలగటం కోసమే పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, విచారం చేసినా అది చెయ్యండి. హృదయ శుద్ధి కోసం చేస్తున్నాం సంగతి మీకే తెలియదు, మెకానికల్గా చేస్తున్నారు. కాఫీ తీసుకున్నట్టు అన్నంతం మొత్తం ఆ పూజ యొక్క ప్రయోజనం, జపం యొక్క ప్రయోజనం, ధ్యానం యొక్క ప్రయోజనం, విచారణ యొక్క ప్రయోజనం అంటే మన అంతఃకరణ శుద్ధి కావడం కోసం, హృదయ యొక్క శుద్ధి కావడం కోసం. ఈ పూజ, జప, ధ్యాన, విచారణ ద్వారా, ప్రాణాయామం ద్వారా మీ మనస్సు ఎప్పుడైతే, మీ హృదయం ఎప్పుడైతే శుద్ధిపడిందో, మీ హృదయం సంస్కరింపబడిందో, మీ హృదయం ఎప్పుడైతే నిర్మలమైందో, మీ హృదయం ఎప్పుడైతే శాంతం, మీ హృదయానికి ఎప్పుడైతే శాంతం కలిగిందో, అప్పుడు మీ హృదయంలో భగవంతుడు మీరు ఎరుకపడతారు. మీరు సాధన చేసుకురండి, మీ సాధన నాకు అక్కర్లేదు, మీరు చేసిన సాధన మీకే ఇచ్చేస్తాను. ఏదో ఒక దేహంలో మీరు పూజ, జపము, ధ్యానము, విచారణ మానకుండా మీరు సాధన చేస్తుంటే మీ సాధన ఫలంగా మీ హృదయంలో నేనే ఉన్నాను కదా. మీ ఎక్కడో కానీ మీ వృద్ధి ఏదో ఒక జన్మలో ఏదో శవంలో మీరు ఉండగా మీ వృద్ధిలో నేను వెలుగుపడతాను అన్నాడు స్వాముడు గారి గీతలో. మీ హృదయంలో నీ ఎరుకు పడతాను, మీ హృదయంలో ఉన్నాను కాలక్రమంలో మీరు చెయ్యండి, తొందర పడకండి. మీ హృదయంలోని దోషాలు ఎప్పుడైనా, మీ హృదయంలోని దోషాలు ఎప్పుడైతే బయటకు వచ్చేసినాయో, దీనివల్ల పూజ ద్వారా, జపం ద్వారా, ధ్యానం ద్వారా, విచారం ద్వారా మీ హృదయంలో ఉన్న ఆ ఫార్మాట్ ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో, అప్పుడు హృదయంలో నేను ఉన్నాను కదా, మీకు ఎరుకు పడతాను. హృదయ శుద్ధి కలగారు కానీ మరి దేవుని సూచించారు. అంటే నువ్వు అంకితం కావాలి దీనికి, నిష్కామకర్మకి, ధ్యానానికి, జపానికి నీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. నువ్వు బ్రహ్మను ధ్యానం చేయడం మంచిదే, బ్రహ్మను ధ్యానం చేయడం మంచిదే. ఆ బ్రహ్మను డైరెక్ట్గా నువ్వు ధ్యానం చేయగలిగితే నువ్వు పవిత్రుడవుతావు. పవిత్రుడు అయిన తర్వాత నీకు స్వరూపం వ్యక్తం అవుతుంది. అలా చేయలేవనుకో, అంటే ఆత్మచింతన చేయలేవనుకో, ఆ బ్రహ్మను నువ్వు చూపించలేవనుకో, దాని ధ్యాసని కలగలనుకో. బ్రహ్మ అంటే ధ్యాస లేకుండా ధ్యానం కలగదు. అంటే ఏ వస్తువునైతే మీరు ధ్యానం చేయాలనుకుంటున్నారా, ఆ వస్తువు మీద నీకు ముందు ప్రీతి ఉండాలి, ఇష్టం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఉంటే ప్రేమ వస్తుందంటే ధ్యాస కలుగుతుంది, ధ్యాస వల్ల ధ్యానం వస్తుంది. ధ్యాస లేకపోతే ధ్యానం కలగదు. ధ్యాస ఉంటే నీకు అక్కడ లేకపోయినా ధ్యానం వచ్చేస్తుంది. అంటే లోపల ప్రీతి లేనప్పుడు ధ్యాస రాదు, ఆ ధ్యాస లేనప్పుడు మీకు ధ్యానం కలగదు. అంటే మీరు ధ్యానం చేయ, బ్రహ్మను ధ్యానం చేయలేకపోతే, ఒక అవతార పురుషుని ఎవరినైనా రాముడైతే మీకు రాముడు అయితే రాముడు ఇష్టం, కృష్ణుడైతే ఆ కృష్ణుడు, ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని మీరు ధ్యానం చేసుకోవడం వల్ల మీరు శుద్ధి అవుతారు. అంటే మీ హృదయ శుద్ధి మీకు కలుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ధ్యానం ఎందుకు, ఈ జపం ఎందుకు, నిరంతరము బ్రహ్మను చింతించడం ఎందుకు, అవతార పురుషుని ఎవరో ఒక గురువుని కానీ అవతార పురుషుని కానీ ధ్యానము చేయడం ఎందుకు? నీ హృదయం పరిశుద్ధం అవటం కోసం. నీ హృదయం ఎలా పరిశుద్ధం అవుతుంది? నువ్వు కామక్రోధాల నుంచి, రాగద్వేషాల నుంచి, అసూయ నుంచి నువ్వు విడుదల పొందినప్పుడు కానీ నువ్వు పరిశుద్ధులు కావు.
గారు చెప్పి ఏంటంటే నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేశానని ఎంతవరకు బాగుపడుతున్నావు ఎంతవరకు వర్రైశుద్ధి కలుగుతానంటూ చూసుకో. భగవాన్ మాట చెప్తారు. వస్తువు ఎదురుకుండా ఉన్నప్పటికీ కవి లేని వాడు ఏం చూస్తాడండి? అంటే వస్తువు ఎదురుకున్నప్పుడు కవి లేకపోతే కనపడుతుందండి, కనపడదు. అలాగే మనకు అర్హత లేనప్పుడు యోగ్యత లేనప్పుడు వస్తువు ఎదురుకున్నా తెలియదు కదా. నేను బుద్ధివాడు అనుకోండి, వస్తువు ఎదురుకున్నావు అండి, దాని బుద్ధివాడికి వస్తువు ఏం కనిపిస్తుంది? ఆడే అనుకుంటే కనపడలేకుండా అసలు ఏదనుకుంటాడు అది. మన పని కూడా అలాగే ఉంది. మరి బుద్ధివాడారు కనపడుతుంది అంటే మీరు నర్సాపురం గోదావరి గారి దగ్గర చూడండి, ఆ నదిలో మీరు ఏమైనా ఒక నిమిషం ఆగుతున్నారు ఏమండి? ఆ నదిలో మీరు అలా ప్రవహిస్తూనే ఉంటుంది. మనం గంట ఎప్పుడైనా ఆగుతుంది ప్రవాసం ఆగదు. రాత్రి కానీ పగల కానీ ప్రతి నిమిషం కూడా మీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే భగవంతుడి కృప రోజుకి 24 గంటలు 3 రోజులు అలా ప్రవహిస్తుండొచ్చు. నదిలో నీరు ఎలా ప్రవహిస్తుందో భగవంతుడి కృప 24 గంటలు కూడా అలాగే ప్రవహిస్తూనే ఉంటుంది. అక్కడ ప్రవాహము చూడలేకపోతున్నాం. నీరు ఎవరైతే ప్రవహిస్తుందో అది దేవుని అనుగ్రహం కూడా అలా ప్రవహిస్తుంది. కానీ నీ అర్హత నిర్మలాన్ని యోగ్యత ఎదుర్కొని ఆ మెచ్యూరిటీ నిర్మలాన్ని నీకు ఆ రుచి తెలియని మనాన్ని నీకు అందుకోలేకపోతున్నావు. దానికే భగవాన్ అంటారు, కొంతమంది కళ్ళు ఉండి చూడలేరు, చెవులు ఉండి వినలేరు, నీ గ్రహించే బుద్ధి లేనప్పుడు ఎదురుకుండా వస్తుందని కనపడదు. ఆచార్యులు ఏమంటే మహాత్ములతో సహవాసులు నుంచే నీ జరిగినప్పుడు నీకు మోక్షం కమ్మన్నాడు బయటకి. ఆ దేవుని అనుగ్రహం ఎప్పుడూ ఉంది. అంటే కృష్ణుడు ఉన్నప్పుడే దేవుని అనుగ్రహం ఉంది, రాముడు ఉన్నప్పుడే దేవుని అనుగ్రహం ఉంది, ఇప్పుడు లేదనుకోకుండా దేవుని అనుగ్రహం ఎప్పుడూ ఉంది, ప్రవహిస్తుంది, నిరంతరము ప్రవహిస్తుంది. కానీ దాన్ని అందుకునే శక్తి మనం, దాన్ని అందుకునే యోగ్యత మనం సంపాదించుకోవాలి. ఇది ఆ ప్రవాహాన్ని, అనుగ్రహం అనే ప్రవాహాన్ని, ఆ దేవుని యొక్క కరుణ అనే ప్రవాహాన్ని మనం, దాన్ని అందుకునే శక్తి మనం సంపాదించాలి. అది భగవాన్ అంటుంటారు, భగవంతుడి అనుగ్రహం అనేది ఎప్పుడుంది కానీ లేదని మీరు అనుకుంటారు. ఏంటది నీకు ఇష్టమైన సంగతులు ఏమైనా జరిగినాయంటే దేవుని అనుగ్రహం లేదు ఇంటికలా జరిగింది అనుకుంటారు మీరు. అది ఇంటికలా జరిగిందంటే మీ కళ్ళు తెరిపించడం కోసం, మీ హృదయం యొక్క లోతులు పెంచడం కోసం ఒకసారి తలుపు సందని పెట్టి మిమ్మల్ని నొక్కుతా ఉంటాడు భగవాన్. ఆ తలుపు సందని పెట్టి నొక్కినప్పుడు దేవుని అనుగ్రహం మాకు ఏదైనా మీరు అనుకుంటారు. దేవుని అనుగ్రహం మీకు ఎలా ఉందో తెలియడం కోసం తలుపు సందని పెట్టి నొక్కుతూ ఉంటాడు. ఇక భగవాన్ యొక్క వైద్యం ఎక్కడ ఉందంటే, బ్రహ్మ మహర్షి యొక్క దీక్షలో నాకు వైద్యం ఎక్కడ ఉందంటే, మీకు ఏదైనా బాధ కలుగుతుంది ఆ బాధ ఆయనే పంపిస్తూ ఉంటాడు. ఎవరు ఈశ్వరుడు పంపించి కారం ఉండాలి కూడా ఒకసారి పంపిస్తూ ఉంటాడు. ముందు మిమ్మల్ని నేర్పడం కోసం దేవుడు కరుణ ఈ బాధ మీకు పంపిస్తా ఉన్న సంగతి మీకు తెలియదు. ఈ తెలియదు ఏమనుకుంటారు, దేవుడు కరుణ లేదనుకుంటా. అప్పుడు ఏమవుతుంది, మీకు ఇష్టమైన సంగతి ఏదైనా జరిగితే బాధ కలుగుతుంది మీకు. మీకు అర్థమవుతుందే, ఆ బాధ పడేది ఎవరు? ఆ బాధ పడేది మనస్సు. బాధ పడేది మనస్సు. ఇక్కడ భగవాన్ యొక్క డీటెయిల్ యొక్క గొప్పది ఈ మనస్సు అంటే ఆ బాధ అంటే ముందు నిజం కాదు. మనస్సు నిజం కాదు, మనస్సుకి వచ్చిన బాధ నిజం కాదు. అయితే మనస్సుని బాధ ఎందుకు పంపిస్తాడంటే మనోపరం గురించి బయటికి లాగి ఆత్మానుభవం పదివేయడం కోసం పంపిస్తున్నాడు. అంటే మనస్సు ఎంత నిజమో వాళ్ళు అర్థం చేసుకోండి. మీ మనసుకు వచ్చిన బాధ కూడా అంతే నిజం. అంటే మనస్సు అసత్యం, మనస్సు ఎంత అసత్యమో మనసుకు వచ్చిన బాధ కూడా అంతే అసత్యం. అయితే మనసుగా అస ఆ బాధ మీకు ఎందుకు పంపిస్తానంటే మనస్సు యొక్క బూటిలోంచి నేను బయటకు రాదు, నేను బ్రహ్మానుభవాన్ని కలగజేయటం కోసం పంపిస్తున్నాడు. కానీ బాధ చూసి నువ్వు కన్నారు పడు, నీ మనస్సు ఎంత అసత్యం ఆ బాధ కూడా అంతే అసత్యం. టీచింగ్లో నువ్వు వైద్యం చూడండి, మీకు ఏదైనా కష్టం రావచ్చు, ఆ కష్టం వస్తే మీరు కన్నారు పడిపోతారు. మనస్సు ఎంత అసత్యమో ఆ కష్టం కూడా అంత అసత్యం. కానీ నీ మనస్సు నిజం అనుకుంటున్నావు కాబట్టి ఆ కష్టం కూడా నీకు నిజంగా అనిపిస్తుంది. ఆ కష్టం కూడా నీకు ఈశ్వరుడు పంపిస్తున్నాడు. ఇంకా నీ మనస్సు గురించి నీ మిగులు చేయటం కోసం. అంటే నువ్వు ధ్యానం చేయగా చేయగా, సత్కర్మ చేయగా చేయగా, సత్కర్మ చేయగా చేయగా, మంచి కర్మ చేయగా చేయగా, అంటే భగవంతుడు కూడా చెప్పాడు గీతలో మంచి చేసిన వాడికి దొరకక లేదని. మంచి కర్మ చేయగా చేయగా, ధ్యానం చేయగా చేయగా, విచారణ చేయగా చేయగా, జపం చేయగా చేయగా, పైగా జపం అన్నిటికంటే తీరిక ఖర్చు లేని పనేది. ఏదైనా ఎదురు చేయాలంటే దానికి ఖర్చు ఉంటుంది, జపానికి ఏం ఖర్చు లేదు. పూజ కంటే తీరిక జపం. ఇంకా పూజ అంటే ఏదైనా పువ్వులు తేవాలి, ఇంకా గంధం తేవాలి, అగస్సులు తేవాలి, గోడంత గొడవ ఉంటాయి. జపానికి ఇంకా ఏం ఖర్చు లేదు, పువ్వులు కూడా అక్కడ లేదు. దేనికి జపానికి అంచేత అన్ని యజ్ఞాల్లో జపయజ్ఞము నేను అన్నాడు కృష్ణుడి గీతలో. అది కూడా యజ్ఞమే, అది జపయజ్ఞం అంటే ఖర్చు లేని పని చెప్పాడు. నీకు అర్థమవుతుందా? వస్తు విలువైందని ఊరికే ఇస్తాడు లోపు ప్రతివాడికి. మంచి కర్మ చేయగా చేయగా, ధ్యానం చేయగా చేయగా, విచారణ చేయగా చేయగా, జపం చేయగా చేయగా వైశుద్ధి కలుగుతుంది. ఎవడైతే తన కానుగానే చింతిస్తూ తన కానుగాంతో తాగాత్యం పొంది జీవిస్తుంటాడు, ఈనాటికైనా నశించిపోతాడంటున్నారు స్వాములు వారు. ఎవరైతే అవునో దాన్ని తెలుసుకోకుండా మీరు కానుగానితో మీరు కానుగానే చింతిస్తూ మీరు కానుగానే ధ్యానిస్తూ ఉంటే అది ఈనాటికైనా వాడు నశించిపోతాడు. అందుకే మీరు ఎక్కడ బతుకుతున్నారు అంటున్నారు స్వాములు వారు. నిలంలో బతుకుతున్నారా, అనేకంలో బతుకుతున్నారా అంటున్నారు. మీ దేహాలు ఎక్కడ ఉన్నాయని అనకటం లేదు. మీరు కాశీలో ఉన్నారా, రామేశ్వరంలో ఉన్నారా, జిన్నూరులో ఉన్నారా అనటం లేదు స్వాములు వారు. మీరు ఎక్కడ బతుకుతున్నారు అంటున్నారు. ఏమంటున్నారు? మీ ఎక్కడ బతుకు, మీ బతుకు ఎక్కడ, మీ బతుకు అంటే ఎక్కడ ఉంది అంటున్నారు. అంటే మీ సన్యాసం సుడ్ బియర్ఫుల్ డ్వెల్లింగ్ ఆన్ ది అన్రియల్ విచ్ కాజ్ ఇస్ బాండేజ్. నువ్వు అసత్యం మీద నువ్వు బతుకుతున్నావు అనుకో, ఏదైతే నిజం కాదో దాన్ని ఆధారంగా చేసుకుని బతుకుతున్నావు అనుకో, తప్పనిసరిగా నువ్వు బంధం పడతావు. నిజం కాని నిన్ను బంధిస్తుంది. ఏదైతే నిజమో అది నిన్ను బంధించదు. రాజకీయ చూడండి, నిజమ కానిదాన్ని నిజం అనుకున్నప్పటికీ అది నిజం కాదు కాబట్టి అది బంధిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎంట్రీ తాగాం అనుకోండి, అది ఎంట్రీ దాని సంగతి తెలియకుండా తాగాం అనుకోండి, తెలియకుండా తాగినా మనం చచ్చిపోతాం. అదేమైనా మీరు మీ ఏదైతే కాదు అది మీరు అనుకుని, అదే మీరు అనుకుని దాన్ని నిరంతరం ధ్యానం చేసి దానితోనే మీరు కాలక్షేపం చేస్తుంటే ఈనాటికైనా మీరు నశించిపోతారు. అంటే మీరు బాగుపడే ఉద్దేశం కలిగి ఉంటే మీరు ఎక్కడ జీవించాలంటే ది సన్యాసం సిడ్ గివప్ డెల్ మీన్ అన్ అన్ రియల్. అంటే మీరు కాని దాంతో మీరు ఏ పట్టం నేర్చుకోవాలి అంటే అత్తగారితో కోళ్ళు కోళ్ళతో అత్తగారు ఏ పట్టం తేలికండి. మనం కాని దాంతో ఏ పట్టం సెపరేట్ అవ్వటం నేర్చుకోవాలంటే మీరు అర్థమవుతుంది. కానీ ఒకవేళ సెపరేట్ అవ్వడం మనకి ఇష్టమైతే దేవుడే సెపరేట్ చేసేస్తాడు. ఎవరి దేశాన్ని అది ఇడిపెట్టుకోవడం ఇష్టం ఉండదు, కానీ దేవుడు ఇడిపి దేవుడు తీసేస్తాడు అందులోంచి. భగవాన్ నాడు ఈనాటికైనా ఏనాటికైనా ముందు నాటికైనా మన కాలిదాంట్లోంచి ఇదివర్తం తప్పదు అన్నారు. ఇక్కడ నీకు గ్రహించవలసిన విషయం ఏమిటంటే, అంటే నువ్వు కాలిదాంట్లోంచి ఎప్పుడైనా వేరుపడిపోతావు, కానీ ఇష్టం లేకపోతే దేవుడు నేను వేరు గ్రహిస్తాడని నువ్వు కాదు కాబట్టి. ఏదైతే నువ్వు కాదో దాన్నే స్మరించుకుంటూ దాన్నే తలపెట్టుకుంటూ అంటే మాని, నువ్వు ఏదైతే అవునో దాన్ని ధ్యానం చెయ్యి, దాన్ని స్మరించుకో. అని దాన్ని నువ్వనుకోద్దు, నువ్వు కాని దాన్ని నువ్వనుకో, దాంతో జీవించడం విడిచిపెట్టు. అంటే దానితో పాదాత్మ్యం విడిచిపెట్టు, దానితో ఐడెంటిఫికేషన్ విడిచిపెట్టు. మనం ఎక్కడ బతుకుతున్నాము నీకు అర్థమవుతుందే. మనోపరిమితం దేహ పరిమితం. మన జీవితంలో దేనికి పరిమితం అయింది? దేహానికి పరిమితం, మనసు పరిమితం. మన 24 గంటలు మనం దేహం చుట్టూరు తిరుగుతాం, మన మనసు చుట్టూరు తిరుగుతాం. దేవుణ్ణి ధ్యానం చేస్తామని మీరు అనుకుంటున్నారు, కానీ కోరుకునే ధ్యానం చేస్తున్నారు. కానీ దేవుణ్ణి ధ్యానం చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ విషయాలనే మీరు ధ్యానం చేస్తున్నారు. అంటే ఏది కోరిక నిజం కాదు, విషయము నిజం కాదు, మీ ఎంజాయ్మెంట్స్ నిజం కాదు, మీ భోగాలు నిజం కాదు, మీ మనసులోనే గొడవలు కూడా నిజం కాదు, మీ మనసులోనే డస్ట్ కూడా నిజం కాదు. కానీ దానితో మీరు బతుకుతున్నారు, అందులో బతకడం మానేయండి. మనీ ఏం చేస్తారంటే వాళ్ళు బలి ఇష్టమైన తిరగతా ఉంటారు, ఇష్టమైన పొగుడుతూ ఉంటారు. ఈ రాగద్వేషాలు కొన్ని బలీయంగా ఉంటాయి, కొన్నికి రాగద్వేషాలు బలంగా ఉంటాయి. అంటే నువ్వు అదంతా నిజం కాదు, ఆ నిజం కాని దాంతో నువ్వు బతుకుతున్నావు, ఆ నిజం కాని దాంతో బతుకుతూ నువ్వు నిజం కాని దాంతో సంసారం చేస్తుంటే నీకు నిజం ఎలా కురుస్తుంది? నువ్వు కానిదాన్ని కూడా నువ్వని అనుకోవచ్చు, అనుకోవద్దని ఎవరు నీ తీకి పట్టుకోరు. కానీ నువ్వు అవ్వవు. అంటే నువ్వు అందులో జీవించకపోయాలి, ఎందులో జీవించకు, నువ్వు కానిదాని ఎందుకు నువ్వు జీవించకు. అంటే నేను ఏం చేయాలంటే, నువ్వు కానిదాని గురించి ఆలోచించకుండా ఏదైతే నువ్వు అవునో దాని గురించి ఆలోచించు. నువ్వు కానిదానిలో నివసించకుండా ఏదైతే నువ్వు అవునో అందులోని నివసించడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఏదైతే కాదో దానితో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు నీకు వెంటనే బంధం ఏర్పడుతుంది, బంధాన్ని బట్టి దేహం వస్తుంది. ఏమర్పడుతుంది వెంటనే అటాచ్మెంట్ ఏర్పడుతుంది. అటాచ్మెంట్ బట్టి నువ్వు పాపం చేస్తావు. బంధం ఉన్న మనిషి పాపం చేస్తాడు, బంధం లేని మనిషి పాపం చేయాల్సిన పని లేదు. బంధం ఉన్న మనిషి పాపం చేస్తాడు, బంధం లేని వాడు పాపం చేయదు. నువ్వు కాని దానితో నువ్వు బంధం పెట్టుకుంటే నువ్వు తప్పనిసరిగా పాపం చేస్తావు. నువ్వు కాని దేహంతో, నువ్వు కాని ఆంభావంతో, నువ్వు కాని మమకారంతో, నువ్వు కాని ఇంద్రియాలతో నువ్వు అనుబంధం పెట్టుకుంటే నువ్వు పాపం చేస్తావు. మరి అంటే బంధం ఏర్పడుతుంది, ఆ బంధం నుంచి వెళ్ళి చేయాల్సి వస్తుంది. నిరంతరము ధ్యానం చేసి బ్రహ్మానుభవం కనుక పొందితే, ఇట్ గివ్స్ రైస్ టు బ్రీస్, ఇట్ గివ్స్ రైస్ టు బ్రీస్ అంటూ చేతనే. నిరంతరము ధ్యానం చేసి కనుక మీరు బ్రహ్మానుభవం కనుక పొందితే, మీ ఊహించినటువంటి మీ సంకల్పానికి, మీ సంకల్పానికి అతీతమైనటువంటి సుఖాన్ని ప్రసాదిస్తుంది. మీరు బ్రహ్మచింతనం కనుక చేస్తుంటే అంటే బ్రహ్మాండం ఇటువంటిదా, బ్రాహ్మీశ్వరం ఎటువంటిదా, బ్రాహ్మీశ్వరి ఎటువంటిదా, జీవితంలో ఎప్పుడో మీరు ఊహించినటువంటి శాంతి, మీరు ఊహించినటువంటి సుఖం అది మీకు వస్తుంది. అంటే కృష్ణుడు గీతలో చెప్పాడు కదా, ఏ సుఖాన్ని పొందిన తర్వాత దానికి మించిన సుఖం ఏదైనా తెలుస్తుందో మీరు అతి సుఖం బ్రహ్మంలో ఉందని. అంటే ఏ సుఖాన్ని పొందిన తర్వాత దానికి మించిన సుఖం ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేదని మీ సంగతి మీకు తెలుస్తుంది. ఆ సుఖం ఎక్కడ ఉందంటే బ్రహ్మంలో ఉందని. యోగం యోగం యోగం, భక్తి యోగం, జ్ఞానం యోగం, కర్మ యోగం, జ్ఞానం యోగం. యోగం అంటే ఏంటి? ఇంటికి అనుకుంటున్నారు అంటే మీకు అజ్ఞానంతో, మీకున్న దుఃఖంతో, మీకున్నటువంటి బాధతో, మీకున్న సంబంధాన్ని తెలిపేసేది యోగం. అంటే మీరు భక్తి మార్గం భక్తి యోగంలో ప్రయాణం చేయండి, మీకున్న అజ్ఞానాన్ని మీకున్న దుఃఖాన్ని భక్తి ద్వారా తెలుసుకోండి. అయితే జ్ఞానయోగం అది ఇష్టం లేదు, మీకు జ్ఞానయోగం ద్వారా ప్రయాణం చేయండి, మీకున్న అజ్ఞానాన్ని మీకున్న దుఃఖాన్ని జ్ఞానం ద్వారా తెలుసుకోండి. మీరు ఏదైతే కాదు అందులోంచి మిమ్మల్ని విడుదల చేసేదే యోగం యొక్క లక్ష్యం. అంటే మీ కాని దానితో మీకున్న సంబంధాన్ని తెలుపుతుంది, అది యోగం యొక్క ప్రయోజనం. ఎప్పుడైతే మీరు బ్రహ్మాండం కలిగిందో ఇట్ గివ్స్ రైజ్ టు బ్లిస్, ఇట్ గివ్స్ రైజ్ టు హ్యాపీనెస్, ఇట్ గివ్స్ రైజ్ టు పీస్. అంటే ఎప్పుడైతే బ్రహ్మాండం కలిగిందో ఈ హృదయం యొక్క లోతు నుంచి మీకు ఆ సుఖం, ఆ శాంతి, ఆనందం మీకు తెలుస్తూ ఉంటాయి. మనకు ఆనందం బుద్ధికే పరిమితం చేసేస్తున్నాం మనం. ఆనందం ఆనందం బుద్ధికి పరిమితమైంది కాదు, ఆనందం ఆత్మకు సంబంధించింది. ఆనందం అనేది దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. జ్ఞానం దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. ఏ కారణంలో మీకు దుఃఖం వస్తుంది అనుకోండి, ఆ దుఃఖం దానికి వస్తుంది. లోపల అజ్ఞానం ఉంటే, మోహం ఉంటే దుఃఖం వస్తుంది. కానీ అజ్ఞానం లేని వాడికి, మోహం లేని వాడికి దుఃఖం వస్తుంది రాదు. దుఃఖం వచ్చిందంటే అక్కడ అజ్ఞానం ఉన్నట్టే మోహం ఉన్నట్టు, కడుపు నొప్పి వచ్చిందంటే అక్కడ కడుపులో ఏదో చెడ్డ ఉన్నట్టే, పక్కన పూట వచ్చిందంటే తలకాయలు ఏదో చెడ్డ ఉన్నట్టే, కళ్ళు మండుతున్నాయంటే కళ్ళలో ఏదో చెడ్డ ఉన్నట్టే. అదే మీకు ఏ కారణం వల్ల దుఃఖం వచ్చినప్పటికీ అక్కడ అజ్ఞానం ఉందని, మోహం ఉందని మీకు గుర్తు పెట్టుకుంటూ కొండ గుర్తు కోసం చెప్తున్నాండి. ఇలా కూర్చున్నామండి మనం చూద్దాం, మనకి ఏదో దుఃఖం వస్తాను. ఈ దుఃఖం ఎందుకు వస్తుందంటే ఎక్కడ అజ్ఞానం ఉంది, మోహం ఉంది. మోహం లేని వాడు దుఃఖం లేదు, అజ్ఞానం లేని వాడికి దుఃఖం. అంటే మోహం లేకపోతే దుఃఖం లేదు, అజ్ఞానం లేకపోతే దుఃఖం. అక్కడ దుఃఖం వచ్చిందంటే అజ్ఞానం ఉండి చేరాలి, అక్కడ దుఃఖం వచ్చిందంటే మోహం ఉండి చేరాలి. అంటే మీకు బ్రహ్మానుభవం కరెక్ట్గా ఏది నశిస్తుంది? అజ్ఞానం నశిస్తుంది. అజ్ఞానం ఉంటే ఉంటుంది దుఃఖం ఉంటుంది. అజ్ఞానం నశించిన విషయం ఏది నశిస్తుంది? దుఃఖం కూడా నశిస్తుంది. ఈ బ్రహ్మానుభవానికి మీ హృదయంలో పొందొచ్చు. ఇప్పుడు మీ శరీరం చనిపోక్కర్లేదు, మీ శరీరం చనిపోక్కర్లేదు. అది ఇప్పుడే ఇక్కడే మీ బ్రహ్మానుభవం అనేది ఇక్కడ ఉండగానే, మీ దేహం ఇక్కడ ఉండగానే, ఇప్పుడు దేహం తిరిగాడుతుంది. ఇప్పుడే ఆ బ్రహ్మానుభవం మీరు అప్పుడు హృదయంలో ఆ వస్తువు యొక్క ఆ వస్తువుని హృదయంలో బయటపడి పొందవచ్చు. ప్రత్యక్షంగా మీరు ఆ వస్తువుని మీరు అనుభవం తెచ్చుకోవచ్చు. ఎక్కడే తెచ్చుకోవచ్చు? ఇప్పుడే తెచ్చుకోవచ్చు. ఆ వస్తువు మీకు సిద్ధంగా ఉంది, ఆ వస్తువు మీ హృదయంలో ఉంది. కానీ అది అనుభవంలోకి వచ్చినట్టు మీకు ఉన్నటువంటి అజ్ఞానంతో సంబంధం తెలిపోతుంది. తెలిపిన స్వప్నం మీకు తెలుస్తుంది, శాంతి మీకు తెలుస్తుంది. కొంతమంది నిరంతరం విషయ చింతన చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆత్మచింతన ఉండదు, దైవ చింతన ఉండదు, గురు చింతన ఉండదు. నిరంతరం విషయ చింతన చేసేవాడికి ఏ విషయానైతే మీరు చింతిస్తున్నారో దాని మీద కోరిక కలుగుతున్నారు. అంటే మీరు ఏదైతే చింతిస్తున్నారో అదే మీరవుతారు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఏదైతే మీరు చింతిస్తున్నారో అదే మీరు అవుతారు. విషయ చింతనమే మీరు విషయాన్ని చింతిస్తున్నారనుకోండి విషయం అవుతారు, ఆత్మను చింతిస్తున్నారనుకోండి ఆత్మ అవుతారు. మీరు విషయాన్ని చింతించగా ఆ విషయం మీద మీకు ఏమవుతుంది? కోరిక కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఆ కోరిక కలుగుతుంది. ఏమండి కోరిక కలిగిన తర్వాత ఆ కోరిక నెరవేర్చుకోవడం మీరు ప్రయత్నం చేస్తారు. ఈ దేహ ప్రారంభంలో కోరిక నెరవేర్చే యోగం ఉంటా అవుతుంది, లేకపోతే అవదు. కోరిక నెరవేరితే ఒకటంట, నెరవేరకపోతే ఒకటంట. నీకు అర్థమవుతుంది, నెరవేరితే దుఃఖం వస్తుంది, నెరవేరకపోతే దుఃఖం వస్తుంది. నీకు ఏమైనా కోరిక వచ్చింది అనుకోండి, అది నెరవేరిపోయింది అనుకోండి, నీకేమొస్తుంది? దుఃఖం వచ్చేస్తుంది. మనకు గర్వం ఏం లేదనుకుంటాం, చాలా గర్వం ఉంటుంది మనకి. మనకి ఎంత అభినయం ఉందో, ఎంత గర్వం ఉందో, ఎంత పొగరబొత్తం ఉందో, అది లోపల అంతర్దృష్టి ఉన్న వాడికి మాత్రమే తెలుస్తుంది. అది అంతర్దృష్టి లేని వాడికి ఏం పోగొట్టుకోవాలో వాడికే తెలియదు. అసలు కొంతమందికి రోగం ఉంటుంది, రోగాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమందికి అది రోగం ఉందని కూడా తెలియదు వాళ్ళకి. అంటే కొంతమంది పెద్దలు ఏం చెబుతారంటే మూర్తుడికి పుస్తకం అక్కర్లేదు, మోక్షం పొందిన వాడికి పుస్తకం అక్కర్లేదు, సాధన చేసుకున్న వాడికి పుస్తకం కావాలి. అదే మూర్ఖుడికి ఎందుకు పుస్తకం అక్కర్లేదంటే వాడు తెలుసుకోవాలనే కాంక్ష కూడా వాడికి ఉండదు. మూర్ఖుడికి మోక్షం పొందిన వాడు వాడు తెలుసుకోవాల్సిందంటే ఏం లేదు. అంటే సాధకుడికి ముముక్షుడు వాడు మోక్షం పొందాలని కోరుకున్న వాడికి వాడికి శాస్త్రం కావాలి. అర్థంలో నువ్వు ముఖం చూసుకుంటున్నావు, అదే ఏది కనిపిస్తుంది? నీ ప్రతిబింబం కనిపిస్తుంది. ఆ ప్రతిబింబం ఎంత నిజమో, నీ అర్థంలో కనిపించే ప్రతిబింబం ఎంత నిజమో ప్రపంచంలో వస్తుందారు అంత కూడా అంతే నిజమన్నారు. నువ్వేమో ఆత్మ, బింబం ఆత్మ, ప్రతిబింబం అంతా మాయ. ప్రతిబింబం అంటే మాయ. అక్కడ ప్రతిబింబం ఉంటే ఉన్నదాని వల్ల కనిపిస్తుంది. నీ చెయ్యి పెట్టుకుని ముట్టుకున్నాను చూస్తామనుకో ప్రతిబింబం నీకు తగులుతుందో? ఆ ప్రతిబింబం నీకు అది నీ చెయ్యికి ముట్టుకున్నా ప్రతిబింబం అంటే ప్రతిబింబం నీ చేతికి తగులుతుందో? నీ చేతికి తగలదు. బింబం ఎవరు? ఆత్మ. ప్రతిబింబం అంటే మాయ. నువ్వు ఒక్కడే నిజం. నీ నీ కనిపించే నీ మనసు కల్పించే మొత్తం వస్తువులు వస్తుజాలంతా కూడా ప్రతిబింబం అంటే. అంటే ప్రతిబింబం ఎంత నిజము? ఆ ప్రతిబింబాన్ని ముట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయటం ఎలా ఉంటుందో? ప్రపంచంలో వస్తువులు ద్వారా నువ్వు మోక్షాన్ని పొందడం, సుఖాన్ని పొందడం, శాంతిని పొందడం అనుకోవడం కూడా ఎటువంటిది. అది మీరు ముందు బాగా కృష్ణం గ్రహించాలి. ఆ కృష్ణుని ఆత్మ తెలుసుకోవాలని ఆత్మ తెలుసుకోవాలని ఎవరు ఈతలో చెప్తారు. ఆత్మ అంటే ఎవరు? ఆత్మ అంటే ఎవరు? మనమే. ఆత్మ అంటే ఎవరు? మనమే. అంటే మన మనమే తెలుసుకోమంటున్నాడు. మనైతే దీనికి భగవాన్ ఏం చెప్పారంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి పెద్ద తెలుగు అట్లా అక్కర్లేదు అన్నాడు. నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవడానికి ఇక్కడ నీకు పెద్ద తెలుగు అక్కర్లు, ఆ నేను చూడు, ఆ నేను చూసేసుకుంటే నువ్వు ఎవరో నేను తెలుస్తుందా అన్నారు. నేను నువ్వు చేరు తీసేస్తాను. నేను ఎలా చేస్తాను? నిన్ను నువ్వు చేరు తీసేసినట్టే నువ్వు ఏదైతే నేను నేనంటున్నావో ఆ నేను ఉన్నాను సంగతి నీకు తెలుస్తుంది. ఆ నేను తీసేస్తే ఆ నేను నేనుతో తీసి అదే సాధన. ఆ నేను నేనుతో తీసేస్తే ఉండదుగా నీకు తెలుస్తుందన్నారు. ఒక నేను నీకు తెలుస్తాను, దేవుడు మాడలేదు నీకు తెలియదు. ఆ నేను ఒకటి తెలుస్తాను కదా, ఆ నేను ఆ నేనే నేను సహాయంతో తీసే, ఆ నేనుగా నేనుతో మచ్చిది చేసుకుని ఆ నేను తీసే. అందుకే కృష్ణుడు చెప్పాడు, నీతో నువ్వు విరోధంగా ఉండకు, నీతో నువ్వు స్నేహంగా ఉండు అన్నాడు. నీ మనస్తోడు విరోధం పెట్టుకోకు, నీ మనస్తోడు స్నేహంగానే ఉండు అన్నాడు. ఏదైతే నువ్వు నేను నేనంటున్నావో ఆ నేను ఉపయోగించుకుని నేను తీసే, దాన్ని ఉపయోగించుకుని దాన్ని తీసే. అంటే నీకు స్వాధీనమైన మనస్సు నీకు ఉపకారం చేస్తుంది, నీకు స్వాధీనమైన మనస్సు నీకు అపకారం చేస్తుంది. అంటే నీ మనస్సును ఇతరుల చేసుకుని నీ మనస్సును మంచి చేసుకో. కొంతమంది వాళ్ళ మనస్సును అన్న మంచి చేసుకోడు, ఇతరులు మంచి చేసుకుందామని చూస్తారు. నీ మనస్సును మంచి చేసుకుంటే ఇతరులు ఎవరో నీకు చేయలేనటువంటి ఉపకారం నీ మనస్సు నీకు తీసుకెళ్తుంది. ఇతరులు ఎవరో నీకు ఇవ్వలేని సుఖాన్ని నీ మనస్సు నీకు ఇస్తుంది. అది ఇక్కడ మహస్సు అంటే అడిగిన మనస్సు, కలచబడిన మనస్సు నీకు శాంతిని కలగజేస్తుంది, సుఖాన్ని కలగజేస్తుంది. మానవుడు అనిపించే ప్రతి భోగము కూడా ఇసుకలో పోసిన నూనె లాంటిది అన్నారు. ఇసుకలో నూనె పోయిన నూనె ఎంత పోసిన దానికి అది తీల్చేస్తుంటాను, దానికి ఏం ఉండదు. మానవుడు అనిపించే భోగాలన్నీ ఎటువంటి ఏంటి? ఇసుకలో పోసిన నూనె ఆయుర్ లాంటిదని విశేషించడం వల్ల కోరిక వస్తుంది, కోరిక వల్ల కోపం వస్తుంది. ఆ కోపం నుంచి ఏం పడుతుంది? మోహం పడుతుంది. ఆ మోహం వల్ల విశిక్షణ కలిగిపోతుంది. విశిక్షణ అంటే ఆత్మ అనాత్మ అని చెప్పు. అంటే ఇది నిజం, ఇది నిజం కాదు, ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఇది సత్యం, ఇది అసత్యం, ఇది నిత్యం, ఇది అనిత్యం. అంటే ఏదైతే నువ్వు దేంట్లో నుంచి విడుదల పొందాలో అనేటువంటి విచక్షణ ఇకపోతుంది. దేనివల్ల పోతుంది? మోహం వల్ల పోతుంది. దేనివల్ల పోతుంది? మోహం. ఎప్పుడైతే మనిషి మోహంలో పడ్డాడో వాడికి బుద్ధి నశించడం ప్రారంభిస్తున్నట్టు. ఏం కాదు, ఏం నశిస్తుందండి? బుద్ధి నశించ బుద్ధి నశించడం ప్రారంభమైన తర్వాత పూర్తిగా మనిషి నశించిపోతాడని ఈ గాంధీ గారు చాలా ఇష్టం. దాని రోజు ఈ వాక్యాన్ని మనం చేసుకోవాలి, బాగా అర్థం చేసుకోండి. విషయాన్ని చింతించడం వల్ల, విషయాన్ని చింతించడం వల్ల కోరిక కలుగుతుంది. కోరికలోంచి కోపం వస్తుంది, కోపంలోంచి మోహం వస్తుంది. మోహం వచ్చిందో ఒక విశిక్షణ నశిస్తుంది. విశిక్షణ డిసిక్రిమినేషన్. విశిక్షణ అంటే ఏంటి? అంటే ఏది మంచి, ఏది మంచి కాదు, ఏది నిత్యం, ఏది నిత్యం కాదు, ఏది సత్యం కాదు అని ఆ వివేకం, ఆ డిస్క్రిమినేషన్. అంటే ప్రకృతి వెంటనే ప్రకృతి నశిస్తుంది. ఎప్పుడో మోహం వచ్చినప్పుడు అంటే విచక్షణ నశిస్తుంది. అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తెలియకుండా వాడికి విచక్షణ నశిస్తుంది. ఆ విచక్షణ ఎప్పుడైతే నశించిందో వాడికి ఏం నశి? బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించిన తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా ఆ క్యాన్సర్ జబ్బు వచ్చినోడు ఎలా పీడించబడి చచ్చిపోతాడో అదే బుద్ధి నశించడం ప్రారంభమైన తర్వాత స్లోగా పూర్తిగా మనిషి నశించిపోతాడని. ఇప్పుడు మన శరీరానికి డ్రైవర్ ఎవడు? బుద్ధి. మన శరీరానికి డ్రైవర్ ఎవడు? బుద్ధి. అయితే డ్రైవర్ని మనం బాగా చూసుకోవాలి. మన శరీరానికి డ్రైవర్ బుద్ధి. అంటే ఆ డ్రైవర్ సరిగ్గా లేడనుకోండి, శరీరం నశించిపోయినట్టే లక్షణం. బుద్ధి పోయి నశించిందో వాడు నరకానికి పోతాడు, అంటే చీరటి లోకానికి పోతాడు. ఆ బుద్ధిని కాపాడుకోవాలి. అంటే ఆచార్య వారు అంటారు, ఈ విద్యను నువ్వు పోషించుకోవాలంటారు, నీకు సొంత బుద్ధి కావాలంటారు. కొంతమందికి సొంత బుద్ధి ఉండదు. మీ అర్థమంటుంది, ఎత్తివారు చేతి పెట్టాలి అంటారు వాళ్ళకి. వాళ్ళకి సొంత బుద్ధి ఉండదు, ఎత్తివారు ఎత్తివారు చేతి పెట్టరు అంటారు. అంటే చెంట పిల్లలు అంతే కదా, మరి వాళ్ళకి సొంత బుద్ధి ఉండదు. నీ సొంత బుద్ధిని కాపాడదు. ఏదైనా ఒక వాక్యం చదివినప్పుడు ఇందులో ఎంత నిజం ఉంది ఎంత నిజం లేదు, ఒక సబ్జెక్ట్ విన్నప్పుడు ఇందులో ఎంత నిజం ఉంది ఎంత నిజం లేదు, నీ బుద్ధిని ఉపయోగించుకో. నీ సొంత బుద్ధిని జీవితం పొడుగునా కాపాడుకో. కొంతమందికి చాలా మందికి సొంత బుద్ధి ఉండదు. వాళ్ళు ఉందని అనుకుంటారు, కానీ చాలా మందికి స్వతంత్రాలు వచ్చిన ఉండదు, సొంత బుద్ధి ఉండదు, చాలా మందికి ఉండదు. అంటే ఆచార్య స్వాములు ఎవరు ఏమన్నారంటే, నీ సొంత బుద్ధిని కాపాడు. అంటే ఎప్పుడైతే మనం సొంత బుద్ధిని కాపాడుకోలేదో వాడు మనం బానిసలతోటి సమానం. వాడికి ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత చదువు ఉన్నా సొంత బుద్ధి లేని వాడు బానిసతోటి సమానం. అంచేత నువ్వు నీ మనస్సు బాహ్య విషయాల మీద కానీ బాహ్య వస్తువుల మీద కానీ బాహ్య చింతన కనుక పెడుతుంటే, నీ వివేకం ఉపయోగించి అని నీ తెలివిని ఉపయోగించి నీ బుద్ధిని ఉపయోగించి ఆచార్య వాడు డెవలప్ యువర్ బుద్ధి, డెవలప్ యువర్ డిస్క్రిమినేషన్, డెవలప్ యువర్ ఇంటెలిజెన్స్. ఇంకెట్లంటే నీ తెలివిని ఉపయోగించి, నీ వివేకాన్ని ఉపయోగించి ఆ మనస్సుని విశేషించాల గురించి వెనక్కి లాగి అది ఆత్మని చింతించేలాగా నీ వివేకం ఉపయోగించి నీ మనస్సును ఆ ఆత్మని చింతించేలాగా నువ్వు చెయ్యి. చేసేటప్పుడు నువ్వు బాగుపడతావు. అంటే నెమ్మదిగా బాహ్యానికి విజృంభిస్తున్నటువంటి మనస్సుని ఆ విషయాల నుంచి దాన్ని మళ్లించి వెనక్కి మళ్లించి అండి నిలించి ఆత్మను చింతించేలా చెయ్యి. అది ఎలా చేస్తామంటే, నీ బుద్ధిని ఉపయోగించు, నీ వివేకాన్ని ఉపయోగించు, నీ లేదని ఉపయోగించు. నీకు లేదం ఉంది కదా, నీకు అర్థమవుతుందా, నీకు లేదం ఉంది కదా, ఆ చెవి చేతులు వివేకం ఉంది కదా, ఆ వివేకాన్ని ఉపయోగించుకుని నువ్వు బాగుపడే విధానం నువ్వు చూసుకో. నీ రైల్లో బ్రహ్మం ఉంది, కానీ భావన బలము లేకుండా ఆ బ్రహ్మమున పొందలేదు. పొందే మంత్రం లాంటిది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ బ్రహ్మం ఎక్కడ నీకు దూరం లేదు, ఎక్కడ నీ హృదయంలో ఉంది, అత్యంత సమీపంలో ఉంది నీకు. కానీ భావనా బలం నీకు లేకుండా బ్రహ్మమని నువ్వు పొందలేదు. ఆ భావనా బలం ఎలా సంపాదిస్తావు నువ్వు? జపం ద్వారానో ధ్యానం ద్వారానో ఆ భావనా బలాన్ని పొందు, ఆ విచారం ద్వారానో ఆ భావనా బలాన్ని పొందు, అప్పటికే ప్రాణాయామం ద్వారా పొందు. ఆ భావనా బలం లేకుండా నువ్వు బ్రహ్మమని పొందవు. ఆ బ్రహ్మను పొందావనుకో, లోపల ఉన్న బ్రహ్మను పొందావనుకో, ఇట్ గివ్స్ రైజ్ టు బ్లిస్, ఇట్ గివ్స్ రైజ్ టు హ్యాపీనెస్, ఇట్ గివ్స్ రైజ్ టు పీస్, ఇట్ గివ్స్ రైజ్ టు శాల్వేషన్, ఇట్ గివ్స్ రైజ్ టు లిబరేషన్. నీ లోపల ఉంటున్న బ్రహ్మం తెలియకుండా నీకు మోక్షం కలగదు. నీవు లోపల ఉంటుంది బ్రహ్మానుభవం కలగకుండా నీకు ఆ శాంతి కలగదు. బ్రహ్మజ్ఞానం లేకుండా ఆత్మజ్ఞానం లేకుండా ఏ మనిషి కూడా మోక్షం రాదు. అంటే నీకు ఆ మోక్షం కావాలంటే నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించు. అంటే మోక్షత్వం ఉండాలి, మోక్షం సంపాదించాలనే కాంక్ష ఉండాలి. అయితే మోక్షం సంపాదించాలనే కాంక్ష నీకు ఎప్పుడు వస్తుంది? ఆ మోక్షం యొక్క నువ్వు తెలిసినప్పుడు వస్తుంది. ఏ వస్తువునైతే మనం పొందుదాం అనుకుంటున్నామో ఆ వస్తువుకు సంబంధించిన ఇంపార్టెన్స్ కూడా మనకి తెలియాలి. ఆ వస్తువు యొక్క ఇంపార్టెన్స్ మనకి తెలియదనుకో, అది పొందాలని బుద్ధి కూడా మనకు కాదు. మనకి ఏమైనా బాగా వస్తే దేవుడు మనం వదిలేశాడనుకుంటాం. అది రాంగ్ థింకింగ్, అది ఫాల్స్ థింకింగ్ అంటున్నారు భగవాన్. అది రాంగ్ థింకింగ్. దేవుడు కూడా నేను అనుగ్రహించడం కోసం తక్కువ నీకు పంపుతాడు, కానీ ఆ విషయం నీకు తెలియక దేవుని అనుగ్రహం నాని ఎదురలేదు అనుకుంటున్నాను. దేవుని అనుగ్రహం ఎప్పుడు ఉంది? అది లేదు, శ్రావంతులేదు, నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంది కదా. కానీ ఆ ప్రవాహాన్ని మనం చూడలేక లేదనుకుంటున్నాం, అది ముందన్న సంగతి తెలియకలేదనుకుంటున్నాం. ఒకసారి మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళు చెప్తా ఉంటారు మనం, మీకు అర్థమవుతుంది ఇంకేంటి ఆలోచిస్తున్నారని, దేవుని చూపిస్తున్నారని. ఇంకా వాళ్ళ మీద మీకు నమ్మకారం పోవడం కోసం వాళ్ళు సత్యవర్గాలు అంటారు ఎదుగుతూ ఉంటారు. గర్భంతో ఒకసారి మనం బాగా ఇష్టమంటే మనం తిడతారు. ఆ చిత్తపోతే సత్యవరకు దేవుడు స్మరణ తలపెట్టి ఆనా తలపెట్టుకుంటాం. ఆ దేవుడు ఏం చేస్తాడు? అయ్యో నిన్న తలపెట్టాలి కూడా ఈ మాయలో పడిపోతున్నారని చదివి ఒకసారి తిట్టిస్తూ ఉంటాడు. మనం తిట్టించినప్పుడు కానీ మీకు మమకారం అదన, మీ మమకారం వదిలించడం కోసం ఆడగా తిట్టిస్తాడు. ఆ మమకారం కాస్త ఏం తెలియదు, అప్పుడు బుద్ధి దేవుడి మీద స్థిరంగా ఉంటుంది. ఎవరి మీద మమకారంలో వాళ్ళు మిమ్మల్ని తిట్టినా కానీ అది కూడా దేవుడి అనుగ్రహం. దేవుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, కానీ లేదని మనం అనుకుంటాం. ఇంకేదా మనకు ఆ వివేకం, ఆ గుర్తించే వివేకం, ఆ గుర్తించే చెవి లేక మనకి. నిజం మీరు గౌతమ బుద్ధుడు చెప్పినట్టు జరిగిపోయిన గొడవ అస్తమానం తెరపెట్టుకుని మీ కాలాన్ని వేస్ట్ చేయొచ్చు. భవిష్యత్తుకు మంచి రోడ్డు వేసుకోండి. భవిష్యత్తుని మీరు మోక్షం పొందడం కోసం మంచి రోడ్డు వేసుకోండి. మంచి రోడ్డు నిర్మించుకోవడానికి చూసుకోండి. సో ఇల్లు అంతకుందనుకోండి, ఆచార్య వారికి చెప్తారు కదా, ఇల్లు అంతకుందనుకోండి, ఇంకేంటి మీరు వెంటనే బయట వచ్చేస్తారు, మేము చాలా పెద్దవాళ్ళం గొప్పవాళ్ళం, బయట వాళ్ళు ఎవరో వచ్చి మేము ఆహ్వానిస్తేనే మేము బయటకు వెళ్తామనుకుంటారని మీరు ఆహ్వానించడం కోసం చూస్తాడా? ఇంకేట ఆహ్వానం కోసం చూడండి, చిన్నకారు చూడండి, రిక్షా కోసం చూడండి, మొత్తం అంటిపోతున్న ఇంట్లోంచి వాడు బయటకు వచ్చేస్తారు. కారణం ఏం చెప్పండి? వాడు ప్రాణాన్ని వాడు రక్షించుకోవడం కోసం అటు బయటకు వచ్చేస్తున్నాడు. వాడు ప్రాణాన్ని వాడు రక్షించుకోవడం కోసం ఎవరి కోసం చూడటం లేదు, వాడంటే బయటికి అలా వచ్చి అలాగే మీరు మోక్షం కోసం అలా ప్రయత్నం చేసి ఈజన్లో నేను మోక్షం పొందుతానండి. వాడు ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం కర్మకి చూడటం లేదు. చూస్తాడండి, సవారి వచ్చిందో లేదో, చిన్నకారు వచ్చిందో, చిన్నకారు వస్తే ఇంట్లోంచి బయటకు వెళ్తాను. ఆడు చూస్తాడు కూడా ఆడు ప్రాణ ముఖ్యం వాడు బయటకు వచ్చేస్తున్నాడు. అదే నాడు ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం ఇంట్లోని బయటకు ఎలా వచ్చేస్తున్నాడు. అది ప్రపంచం నుంచి ప్రపంచం అగ్నిగుణం నుంచి బయటకు రావాలంటే మీరు అంత వేగంగా ఆడు ఎంత వేగంగా బయటకు వస్తాడో అంత వేగంగా మీరు సాధన చేసి ఉంటే మీరు ఈ జనంలోనే తరిస్తారు. అది కాదంటారా? మీరు కామక్రోధాల నుంచి విడుదల పొందలేరంటారా? అది మీరు వెంటనే ఏమొస్తుంది? కర్మ చేస్తారు. కర్మను బట్టి దేహం వస్తుంది, దేహాన్ని బట్టి దుఃఖం వస్తుంది, అక్కడి నుంచి సంసారం. ఇప్పుడు మీకు దుఃఖం వస్తుంది, ఎవరికి వస్తుంది? మనసుకు వస్తుంది. వ్యాధం వస్తుంది, ఎవరికి వస్తుంది? మనసుకి. ఇక్కడ భగవాన్ చెప్పిన రహస్యం ఇక్కడ ఉంది. ఆ దుఃఖం ఎంత నిజం అంటే మీ మనస్సు ఎంత నిజమో ఆ దుఃఖం కూడా అంతే నిజం. మీకు ఏదైనా బాధ రావచ్చు, ఎవరైనా చిచ్చారనుకుని మీకు బాధ వస్తుంది, ఎవరైనా పొగిడితే మీకు సంతోషం వస్తుంది. మీకు అర్థమవుతుంది, ఆ పొగట్టంలో వచ్చే సంతోషం, విమర్శించడం వల్ల వచ్చే దుఃఖం అయిన నిజం కాదు. మనస్సు ఎంత నిజము అది కూడా అంతే నిజం. ఈ విషయాన్ని వివేకాన్ని ఉపయోగించి ఇటువంటి బయటపడ పూర్వం అన్ని మట్టి రోడ్లే అంటే మీకు అర్థమవుతుంది. పూర్వం అన్ని ఉండేట్లు పడ్డాయి. పూర్వం కార్లు లేవు, రైలు లేవు, విమానాలు లేవు. ఇప్పుడు కార్లు వచ్చేసింది, రైలు వచ్చేసింది. అంత మాత్రం చేసి మీరు అందరూ సుఖంగా ఉన్నారా, శాంతిగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా అని అడుగుతుంటారు. అంటే కార్లలో సుఖం ఉంటే, రైళ్లలో సుఖం ఉంటే, విమానంలో సుఖం ఉంటే మీరు అందరూ సుఖపడిపోవాలి కదా. మీలో ఎవరి మొత్తం అయినా సుఖం ఉందా, ఎవరి ఉదయంలోనూ శాంతి ఉందా, దీనికి సమాధానం చెప్పమంటున్నారు స్వాములు వారు. ఉపమైన బయటలో బ్రహ్మంలో మాత్రమే సుఖం ఉంది. సుఖం ఒక మరీ పేరు బ్రహ్మ, అది తెలుసుకున్నప్పుడే మీకు సుఖం ఎలా ఉంటుందో తెలుస్తుంది. కానీ ఇంకా రైల్లో గంటసేపు కూర్చుంటే మీకు సుఖం వచ్చేది. సుఖం ఎక్కడ ఉందో, ఎక్కడ ఉంది? బ్రహ్మంలో ఉంది. అది ఎక్కడ ఉంది? ఆ బ్రహ్మం ఎవరు? మీరై ఉన్నారు. ఆ బ్రహ్మం ఎవరు? మీరై ఉన్నారు. అంటే మీ లోపలే సుఖం ఉంది. సుఖం ఎక్కడ ఉంది? సుఖం మీరై ఉన్నారు. అది ఎవరో ఆ వస్తువు నేను తెలిస్తే నీకు సుఖం కూడా తెలుస్తుంది. తెలుసుగా లోపల వస్తువు వీరుగా, ఈ స్వరూపానికి వీరుగా సుఖం లేదు. స్వామి వారు చెప్పింది ఏంటంటే, భగవంతుడి నామం చాలా పవిత్రమైంది. రామనామం కానీ, కృష్ణనామం కానీ, శివనామం కానీ, రమణనామం కానీ, ఏ నామైనా భగవంతుడి నామం చాలా పవిత్రమైంది. ఆ భగవంతుడి నామం ఎంత పవిత్రమైందో ఆ నామాన్ని మీరు స్మరించుకుంటాంటే మీ హృదయాలు కూడా అంత పవిత్రం అయిపోతాయి. ఎప్పుడైతే మీ హృదయాలు అంత పవిత్రం అయిపోయినా, మీ హృదయాలు నా బ్రహ్మం మీకు ఎరుకపడుతున్నప్పుడు సుఖపడతారు, సుఖీ అవుతారు.